ಯತ್ ಕಹ್ನಾಂ ದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ ವಾಹಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂ ತೌ ಪುಷ್ಪವಂ ತೌ ಘಟನ ವಿಘಟನ ಆಪಾಟವಂ ನಾಟಯಂ ತೌ ಸಂಧ್ಯಾಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಾಂಸ್ಯಗ್ರತಾಳ ಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿರೋ ಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಹಿಂಸೈವ ಸಮುಪಾಸತೆ ಶಿವಯಿತಿ ಬ್ರಹ್ಮೇತಿ ವೇದಾಂತಿನು ಬೌದ್ಧಾ ಬುದ್ಧಯಿತಿ ಪ್ರಮಾಣಪಟವಃ ಕತ್ತೇತಿ ನೈಯಾಯಿಕಾಃ ಅರ್ಹನ್ನಿತ್ಯದ ಜೈನ ಶಾಸನರತಃ ಕರ್ಮೇತಿ ಮೀಮಾಂಸಕಃ ಸೋಯಂ ನೋ ವಿದಧಾತು ವಾಂಚಿತ ಫಲಂ ತ್ರೈಲೋಕ್ಯನಾಥೋ ಹರಿಹಿ ಎಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣಿಂ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈ ಸಂಕಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಜ್ಞಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಃ ಆಹ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನೋ ಯಶ್ಯಂತಂ ನ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಶಾರದನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಃ ಜಲಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನೀ ಶುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಕನಗ ಎನ್ನಡು ಕಲ್ಕು ಭಾರತೀ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠೇ ಭ್ರಾಜಮಾನೋ ಯಶೀಶ್ವರಂ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಏ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ ಪರಮ ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಕಾರ್ತೀಕ ಮಾಸಂಲೋ ಮನಂ ಪ್ರವೇಶಿಸಬೋತುನಂ ಅಟುವಂತಿ ಕಾರ್ತೀಕ ಮಾಸ ಮಹಾತ್ಯಾನ್ನಿ ದಾನು ಗೊಪ್ಪತನನ್ನಿ ನಾಕು ತಿಳಿಯಜೇವಲಸಿಂದಿ ಅನಿ ಶೌನಕಾದಿ ಮಹಾಮುನುಲಂಬರೂ ಕೂಡ ಸೂತ್ರನ್ನು ಕೋರುತುನರು ಅಕ್ಕಡ ನುಂಚಿ ಕಾರ್ತೀಕ ಮಾಸ ವ್ರತ ಪ್ರಾರಂಭಂ ಜರುಗುತೋನಿ ಸಮಸ್ತ ಪುರಾಣಾಲು ಎಕ್ಕಡ ಪುಟ್ಟಾಯಿ ಅಂತೇ ನೈಮಿಷಾರಣ್ಯಲ್ಲೋನೇ ಪುಟ್ಟಾಯಿ ಎಂಚೇತ ನೈಮಿಷಾರಣ್ಯಂ ಮನ ಭಾರತದೇಶಂಲೋ ಅತಿ ಪ್ರಸಿದ್ಧಮೈನ ಪುರಾತನಮೈನ ಪರಮ ಪಾವನಮೈನ ಪುಣ್ಯಪ್ರದಮೈನಟುವಂತಿ ಅರಣ್ಯಂ ಅರಣ್ಯಂ ಅಂತೇ ಕೊಂಡಲತೋಟಿ ವಾಟಿತೋನೂ ಉಂಟುಂದಿ ಕಾನಿ ಇದು ಮೈದಾನಾರಣ್ಯಂ ದಾನಿಕಿ ಅಂತ ಪ್ರಸಿದ್ಧ ನಾಮಂ ವಿಖ್ಯಾತಿ ಎಂದುಕು ವಚ್ಚಾಯಯ್ಯಾ ಅನ್ನ ಅನ್ನಟ್ಲೈತೇ ಕಲಿಯುಗಂ ಪ್ರವೇಶಿಸಬೋತುನಟುವಂತಿ ಸಮಯಂಲೋ ಈ ಕಲಿಯುಗಂಲೋ ಉಂಡೇಟುವಂತಿ ಋಷೀಶ್ವರುಳಂಬರೂ ಕೂಡ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅಂತರ್ಧಾನಮೈಪೋಯಿನ ತರ್ವಾತ ಇಕ್ಕಡ ಉಂಡೇಟುವಂತಿ ಕಲಿಯುಗ ಬಾಭಲಕು ತಟ್ಟುಕೋಲೇಕ ಇಕ ಮೇಮು ಈ ಭೂಲೋಕಂಲೋ ಉಂಡದಲುಚುಕೋಲೇದು ಅನಿ ಅಡುಗುದಾಮು ಎಕ್ಕಡ ಮೇಮು ಉಂಡಾಲಿ ಅನಿ ಬ್ರಹ್ಮಗಾರನ್ನು ಅಡುಗುದಾಮು ಅನಿ ವಾರಂಬರೂ ಬ್ರಹ್ಮಲೋಕಂ ಅದೇ ಸತ್ಯಲೋಕಾನಿಕ ಪಯಣಮೈ ವೆಳ್ಳಾರು ಅದೇವಿಟಯ್ಯಾ ಮೀರಂಬರೂ ಇಲ್ಲ ವಚ್ಚಾರೇವಿಟಿ ಅನ್ನಾಡು ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮ ನಿನ್ನ ಕಾಕ ಮೊನ್ನೇ ಕದಯ್ಯಾ ಪರಮಾತ್ಮ ಇಕ್ಕಡ ಅಂತರ್ಧಾನಮಯ್ಯಾರು మళ్ళీ ఆయన ఎప్పుడు అస్తమాను ఇంకా అవతరించమంటే అది భావ్యం కాదు ఋషీశ్వరులైన మీరే ధర్మోద్ధరణ చెయ్యాలి కాబట్టి కలియుగ పర్యంతము మీరు భూలోకంలో ఉన్నటువంటి వారై మీరు ఈ అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి అన్నారు అయ్యా ఈ కలియుగంలో అక్కడ మేము ఉండలేకపోతున్నాము భూలోకంలోనూ అన్నారు అప్పుడు కలియుగ బాభలు అంటకుండా మీకు రక్షణ కలగజేస్తాను అని మనోమయమైనటువంటి ఒక చక్రాన్ని ఒక దానిని నిర్మించి దానిని ముందు పంపించారు ఈ చక్రం ఎక్కడ పడుతుందో అక్కడ మీరు తపస్సులు చేసుకోండి అని పంపించారు ఆ చక్రం పయనమైన వెళ్ళినటువంటి ప్రదేశం అలా వెళ్ళి 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 అది ఎక్కడ పడిందయ్యా అని అన్నట్లయితే మన అదృష్టం కొద్దీ మరో దేశంలోనూ మరో ఖండంలోనూ పడకుండా మన భారతఖండంలో మన ఆసియాలో మన భారతఖండంలో వర్షంలో నైమిషారణ్యము అనేటువంటి చోట లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రదేశంలో పడింది. నేమి సంస్కృతంలో నేమి అంటే చక్రము యొక్క అంచు అని అర్థం. ఆ చక్రము యొక్క అంచు పడినటువంటి ప్రదేశం కాబట్టి దానికి నైమిషారణ్యము అని పేరు. ఆ పడినటువంటి ఆ చక్రానికే చక్రకుండము అని పేరు. లక్షల మంది స్నానాలు చేసినప్పటికీ కూడా ఆ నీళ్లు ఎక్కడా కలుషితాలు కావు. ఎంచేతయ్యంటే దాని యొక్క జల ఎక్కడి నుంచి ఊరుతున్నాయా అంటే అంత వేగంగా కింద పడ్డం వల్లని అది పాతాళం వరకు వెళ్ళింది. దాని లోతు పాతాళపు లోతు. మనం చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని వేల మీటర్ల తాడు పట్టుకొచ్చి దానికి బండరాయి కట్టి దానిలో కిందకి దింపారు. అయినప్పటికీ దాని యొక్క లోతు కనుక్కోలేకపోయారు. అంచేతనే మనం ఆ చక్రతీర్థంలో స్నానం చేసేటప్పుడు ఆ ఒడి కొట్టుకుంటూ ఉంటే ఇలా కొట్టుకుపోతాం ఎంతసేపు కూడా. అంచేతనే వారు మనకి గవర్నమెంట్ వారు అక్కడ ఏం చేశారంటే అటువంటి ప్రమాదం రాకుండా చుట్టూ ఏం చేశారు అంటే ఒక కంచె కింద కట్టారు. ఆ నీళ్లు తోసుకెళ్ళిపోతున్నా ఇలా వచ్చి మనం వచ్చేస్తాం. పాతాళము నుంచి జల ఊరేటువంటి అరణ్యం అది నైమిషారణ్యం. ఇంకా మన భారతదేశంలో అంత సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అది ఒకటి. పుణ్యం వై మునివల్లభ గణ్యం వై కుసుమ ఫలనికాయోత్థితమయ నైమిషాఖ్యారణ్యంబును తింపదగు అరణ్యంబులలో అంటారు పోతన గారు భాగవతంలో. పుణ్యం వై కొన్ని ప్రదేశాల్లోకి వెళ్తే మనకు పాపపు బుద్ధులు కలగవు. మంచి చెయ్యాలి అనేటువంటి సంకల్పాలే కలుగుతాయి. అటువంటి ప్రదేశాన్ని అది పుణ్య ప్రదేశము అంటారు. మునివల్లభ గణ్యం వై ఆ చక్రం పడినటువంటి ఆ ప్రదేశంలో 88,000 మంది ఋషీశ్వరులు తపస్సు చేశారు. ఈనాటికి తపస్సు చేసుకుంటూనే ఉంటారు. కనపడరు. ఎంచేత అంటే అక్కడ చెట్ల రూపంలో శిలారూపంలో వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పురాణాల్లో చెప్తారు ఆ విషయాన్ని. మునివల్లభ గణ్యం వై కుసుమ ఫలనికాయోత్థితమయ్యి మరి అక్కడ ఏమండి ఏముంటాయంటే ఇప్పుడు ఏవో మనకి కలియుగంలో బాగా ఆక్యుపై చేస్తారు. అన్నీ కూడా బట్టల్లో పెట్టారు కానీ అక్కడ కేవలం జామకాయలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ గోమతి నది అనే నది ప్రవహిస్తుంది. ఆ నదీ జలాలు తాగి అక్కడ ఉండేటువంటి ఆ ఫలాలు తిని వారు దాహం తీర్చుకుంటూ ఆకలి బాధ లేకుండా వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేశారు. అటువంటి గొప్పదైనటువంటి నైమిషారణ్యంలో వాళ్ళు సప్రయాగము అనేటువంటి యాగాన్ని ప్రారంభించారు శవనకాది మహామునులు. ఆ సమయంలో అక్కడ సూత మహర్షి అనేటువంటి మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఈ మునీశ్వరుడు అందరూ ఆయనకు నమస్కారం పెట్టారు. ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడవు, మన్నాడవు చిరకాలము, ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్, విన్నాడవు వినదగినవి, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, మన్నాడవు చిరకాలం, చాలా కాలం జీవించావయ్యా, అనుభవజ్ఞుడవయ్యా, ఈ లోకంలో అనుభవం కొన్ని జీవిత పాఠాలు నేర్పుతుంది అంటారయ్యా, కాబట్టి చాలా కాలం ఉన్నటువంటి వాడవు నువ్వు, ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్, ఇంతకాలం ఉన్నప్పటికీ ఎక్కడా శరీరాన్ని వ్యర్థం చేసుకోలేదు, కాలాన్ని వ్యయం చేసుకోలేదు, పెద్దల యొద్ద సత్సంగం చేసినటువంటి వాడై, విన్నాడవు వినదగినవి, వినదగినటువంటి విషయాలన్నీ కూడా విన్నావయ్యా, కన్నాడవు గొప్పవైన గ్రంథార్థంబుల్, వేల కొల్లి గ్రంథాలన్నీ కూడా చదివావు. మా అభృష్టం కొద్దీ ఇక్కడికి నీవు వచ్చావు. కాబట్టి మాకు అనేక పురాణ ఉక్త విషయాలను తెలియజేయవలసింది అని ప్రార్థించారు. మొత్తం అష్టావశ్య పురాణాలు ఆయనే చెప్పాడు. మద్వయం భద్వయం చేయవ బ్రప్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. అందులో 18 పురాణాలలో స్కాంద పురాణము అనేటువంటి పురాణాన్ని చెప్తున్నారు. ఆ స్కాంద పురాణాంతర్గతమైనటువంటిదే కార్తీక మాస మహాత్సవం. అటువంటి కార్తీక మాసాన్ని గురించి వారు అడుగుతూ, అయ్యా, ఈ లోకంలో కలియుగ ప్రజలకి ఉపకారాన్ని కలగచేయవలసింది అని బ్రహ్మగారు మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఈ కలియుగంలో ఈ రోజుల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు అవి చేయడం కష్టం, అలాగే ధ్యానాలు తపస్సులు చేయడం అంతకంటే కష్టం. పోనీ పెద్ద పెద్ద పూజలు అవి గావించడము అంటే అది కష్టమే. కుటేయ ధ్యాయతో విష్ణు అని కుటయుగంలో ధ్యానం చేశారు అందరూ కూడా. ఇక త్రేతాయాం యజతో మకహి ప్రేతాయుగం వచ్చేప్పటికీ యజ్ఞయాగాలు ఆచరించారు. ద్వాపరే పరిచర్యాయాం మనం ఏదైనా గుళ్ళోకి వెళ్తే మన నామంతో గోపురంతో పూజలు ఈవేళ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనూ చేరు, అక్కడ మనకు కావాలి అంటే శ్రీరంగం వెళ్ళినా చేరు, ఉరికే వాళ్ళు తీర్థం ఇస్తారు, మనం వెళ్ళి రావడమే స్వామిని చూడడమే. ఏవో చిన్న చిన్న దేవాలయాలు ఎవరైనా జమీందారులు కట్టించిన వాటిలో మన నామం ఏమిటి గోపురం ఏమిటి పూజ అవి చేయిస్తారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో అది కూడా అవకాశం లేదు. మరి ఏమిటయ్యా ఈ కలియుగంలో, కలియుగంలో ఎంతసేపు ఏమిటయ్యా నామం స్నానం దానం వీటి ద్వారా ముక్తిని పొందవలసింది అని చెప్తున్నారు కదా. అందులో కార్తీక మాసంలో స్నానము దానము చాలా పరమ ప్రాముఖ్యము అని మీరు చెప్పారు కదా. అంత సూక్ష్మములో మోక్షాన్ని కలగజేసేటువంటి ఆ పరమ పవిత్రమైన కార్తీక మాసము యొక్క ఔన్నత్యాన్ని మాకు తెలియచేయవలసింది అని శౌనకాది మహామునులు సూతుని అడిగారు. ఇక్కడ వీళ్ళు అడిగారు. అక్కడ వైకుంఠంలో మహావిష్ణువుని లక్ష్మీదేవి అడిగింది. అక్కడ మహాకైలాసంలో పార్వతీదేవి మహేశ్వరుణ్ణి కోరింది. అక్కడ బ్రహ్మలోకంలో నారదుడు బ్రహ్మగారిని కోరాడు. ఇది దీని యొక్క క్రమం. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నాడు నారదుడితో, నారద మహర్షి, నీవు ఏదైతే ఈ కార్తీక మాస మహాత్యాన్ని నాకు తెలియజేయమని అడిగావో అది ఒకప్పుడు వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించాడయ్యా. మహాకైలాసం, కైలాసం మనకు 3 రకాలుగా కనపడుతుంది. మేరు పర్వతం మీద కైలాసకరం ఒకటి, సత్యలోకంలో కైలాసం ఒకటి, మహాకైలాసము అని వేరుగా ఉంది. అక్కడ వెళ్ళేటువంటి అదృష్టం కొంతమందికే పడుతుంది. అటువంటి మహాకైలాసంలో పార్వతీదేవి అడుగుగా ఈశ్వరుడు చెప్పాడయ్యా. అదే విషయాన్ని ఇక్కడ సూత్రుడు శౌనకాది మహామునులకు తెలియజేస్తున్నాడు అని విషయాన్ని చెబుతూ, ఆ విషయాన్ని నీకు చెబుతున్నానయ్యా అని. ప్రత్యేకంగా కార్తీక మాసము అనేటువంటిది ఈశ్వరునికి చాలా మా పరమ ప్రీతికరమైనటువంటి విషయం కాబట్టి పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ఈశ్వరుడు సమాధానం ఇస్తున్నటువంటి కథతోటి కార్తీక మాస మహాత్యాన్ని ముందుగా ప్రారంభించారు. అసలు కార్తీక మాసము అనేటువంటి పేరు ఎలా వచ్చిందయ్యా అంటే, ఇక్కడ మీరు వేద పండితులు వేదపారాయణ చేస్తూ ఉంటారు. 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రమును అశ్విని భరణి కుత్తిక అని ఉన్నప్పటికీ కూడా అశ్వినితోటి భరణితోటి ప్రారంభించరు, కుత్తిక నక్షత్రంతో ప్రారంభిస్తారు. ఒక నక్షత్ర పరిగణన ప్రకారంగా కనుక చూచినట్లయితే 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం మొదటిది కాదు, కుత్తిక నక్షత్రమే మొదటిది. అర్థమైందండి? అందుచేత కార్తీక మాసానికి ఇంత పేరు ఎందుకు వచ్చిందయ్యా అని అన్నట్లయితే, మనకి 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాలకి పేరు ఎలా వచ్చింది? మొదటి మాసం చైత్ర మాసము అని లెక్కెడతాం. చైత్ర మాసంలో మీరు పంచాంగం కానీ క్యాలెండర్ కానీ చూసుకోండి, పౌర్ణమి నాడు ఆవేళ చిప్రా నక్షత్రం ఉంటుంది. చిప్రా నక్షత్రయుక్త పౌర్ణమి చైత్ర మాసం, చిప్రా నక్షత్రముతో కూడుకున్న మాసం కాబట్టి దానికి చైత్ర మాసము అని. 2వది వైశాఖ మాసం, ఆవేళ మళ్ళీ క్యాలెండర్ కానీ లేకపోతే మీరు పంచాంగం కానీ చూసుకోండి, పంచాంగం చూసుకోలేకపోతే క్యాలెండర్ చూసుకోండి. వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత దానికి వైశాఖ మాసము అని పేరు వచ్చింది. మూడవ మాసం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి నాడు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాదు, దానికి జ్యేష్ఠ మాసము అని పేరు వచ్చింది. నాలుగో మాసం ఏ మాసం అంటే ఆషాఢ మాసం. ఆ వేళ పౌర్ణమి నాడు పూర్వాషాఢ అనేటువంటి నక్షత్రం ఉంటుంది, అది అయిపోయింది. ఐదో మాసం ఏంటంటే భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ఏముంటుంది అంటే పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. ఆరో మాసంలో ఏముంటుంది, శ్రావణ మాసం అయితే శ్రవణ నక్షత్రం భాద్రపద మాసం. తర్వాత ఏమిటంటే ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసంలో అశ్విని నక్షత్రము అనే నక్షత్రం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఏ నక్షత్రం ఉంటుంది అంటే కృత్తికా నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. కాబట్టి ఒక విధంగా పరిగణనలలో మొదటి నక్షత్రం కృత్తికా నక్షత్రాన్ని లెక్క పెట్టారు కాబట్టి ఆ కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి దీనికి కార్తీక పౌర్ణమి అనేటువంటి పేరుతో ఈ మాసం చాలా ఎక్కువగా ప్రశస్తి పొందినటువంటి మాసం అని మొట్టమొదటి ఏమయ్యా దీని కార్తీక మాసము అనేటువంటి పేరు ఎందుకు కార్తీకము అంటాం పొరపాటు అలాగా. మామూలుగా వ్యావహారికమైనటువంటి పేరే తప్ప గ్రాంధికమైనటువంటి పేరు కాదు. కార్తీకము అని దీర్ఘం పెట్టకూడదు, కార్తీకము అని మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసము అనేటువంటి మాసము ఎందుకు ప్రసిద్ధమైనది అని అంటే ఈ పున్నమి నాడు ఈ మాసంలో కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికా నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే చాలా గొప్పది. అటువంటి పున్నమి నాడు ఆ నక్షత్రంతో ప్రకాశించేటువంటి మాసం కాబట్టి కార్తీక మాసము దీనికి పేరు వచ్చింది పార్వతీ అని ఈశ్వరుడు చెబుతూ ఇదిగో నువ్వు ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని అడిగావు కాబట్టి నేను వేరేగా నీకు చెప్పడం కంటే ఒక మహానుభావుడు వినిపించేటువంటి వృత్తాంతాన్ని నీకు చెప్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవిని విమానం మీద అధిరోహింపచేసుకుని మిథిలా నగరానికి ఉపరిభాగానికి వచ్చారు. ఆ మిథిలా నగరానికి వచ్చినప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి ఎవరిని సంభాషించడానికి వెళ్ళారు అంటే జనక మహారాజుని సంభాషించడానికి వెళ్ళారు. జనక మహారాజు అనడంతో సీతాదేవి యొక్క తండ్రి అని మనం అనుకోక్కర్లేదండి. ఈ లోకంలో ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా జనక మహారాజులే, దాని పేరు అట్లా వచ్చింది అన్నమాట. అలాగే అయోధ్య నగరాన్ని పరిపాలించని ఏ రాజులైనా వాళ్ళు ఇక్ష్వాకువంశస్థులే, అలాగే వాళ్ళు సూర్యవంశపు రాజులే. అలా పేరు ఎలా వచ్చిందో అలా ఒక జనక మహారాజుని ఆయన సందర్శించడానికి వెళ్ళాడు. అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. మహర్షి మీ యొక్క రాక నాకు చాలా ఆనందాన్ని కలగజేసింది అన్నాడు. ఈ లోకంలో మహర్షులు చాలా స్వల్పంగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు వాళ్ళు. అంచేతనే పురాణాలలో వాళ్ళ గురించి వర్ణిస్తూ మీ మాటలు మంత్రంబులు అంటారు. మహర్షులు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు స్వల్పంగా మాట్లాడతారు కాబట్టి మంత్రము కూడా స్వల్పాక్షరంతోనే ఉంటుంది. ఓ 80 అక్షరాలు 100 అక్షరాలతో ఉంటే మంత్రం మనం వదిలివేయలేము. అది కేవలం 2 అక్షరాలు లేక పంచాక్షరమో లేక షడక్షరో లేక ద్వాదశాక్షరో లేక అష్టాదశాక్షరో లేక అష్టాక్షరో కింద ఉంటుంది, అంతకంటే ఎక్కువ బెటర్. అంచేత మంత్రంలో ఎన్ని తక్కువ అక్షరాలైతే ఉంటాయో మీ మాటలు మంత్రంబులు. కాబట్టి ఓ మహర్షి మీ యొక్క మాటలు దేనితో సమానమయ్యా, అవి మంత్రాలతో సమానం. మీ మెట్టిన ఎడ ప్రయాగా మహర్షులు మహాత్ములు ఊరికే మన దగ్గరికి రారు. వాళ్ళు వచ్చారు అంటే మన పట్టణం మనము చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళు అడుగు పెట్టరు. కాబట్టి గంగా యమున సరస్వతి అనేటువంటి మూడు నదులు కలిసినటువంటి త్రివేణి అనేటువంటి ప్రదేశము ఎంత పుణ్యమైనదో మీ మెట్టిన ఎడ ప్రయాగా మీరు మెట్టినటువంటి అనగా అడుగు పెట్టినటువంటి ప్రదేశం అది ప్రయాగ పుణ్యతీర్థంతో సమానము. మీ పాద పవిప్రామలతో యములు అలఘుజ్యోపదాంబులుక్తిన్. ఇవేమిటయ్యా ఉల్విన్ అంటే, భూమిలో ఎవరైనా మహర్షులు కనుక వచ్చినట్లయితే వాళ్ళ పాదాలను కడిగి మనం పాపతీర్థాన్ని శిరస్సమేమో చల్లుకుంటాం. ఏం చేతాయంటే, మీ పాద పవిప్రామలతో యములు, మీ పాదాలు కడగగా వచ్చినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి దేంతో సమానమయ్యంటే, ద్యోమార్గ ఆకాశంలో ప్రయాణం చేసే అలఘు గొప్పదైనటువంటి ఆకాశ గంగా నదీ జలాలు ఎంత గొప్పవో, విష్ణు పాదాలలో పుట్టినటువంటి ఆ జలాలు ఎంత పరమ పావనములు, మీ పాదాలు కడగ్గా వచ్చినటువంటి నీళ్లు కూడా అంత పరమ పవిత్రాలు అని పాదాలు కడిగాడు మహర్షి. ఊరికేరారు మీరు, మీ రాకలో ఉండే విశేషమేమిటి అని అడిగాడు. ఏం లేదయ్యా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను, ఆ యజ్ఞానికి కావలసినటువంటి అంగబలము కావాలి, అర్ధబలము కావాలి. ఈ రోజులో నువ్వు చక్రవర్తివి కాబట్టి ఈ లోకంలో నిన్ను అడగడానికి వచ్చాను. మామూలుగా కనుక అడిగినట్లయితే యాచనా దోషం వస్తుందండి, అడగకూడదని. మరి వశిష్ఠ మహాసంతటి వాడు ఎందుకు అడిగాడయ్యా, యజ్ఞాలకు యాగాలకు దేవాలయాలకు సప్రవులకు వీటికి అడగవచ్చు కాబట్టి. కాబట్టి నాయన నిన్ను అడగడానికి వచ్చానయ్యా, యజ్ఞం లోక కళ్యాణార్థం చేసేటువంటిది కాబట్టి ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యాన్ని అంగబలాన్ని నాకు సమకూర్చవలసింది అని అడిగాడు. తప్పనిసరిగా దీనికి మీరు నన్ను అడగవలసిన పని లేదు. రామచంద్ర దశరథ మహారాజు మాట అన్నాడు, విశ్వామిత్రుడు వచ్చినప్పుడు మీరు నన్నలా చెప్పకూడదు, ఆజ్ఞప్తోహం, మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. అలాగే రామచంద్రమూర్తి కూడా దండకారణ్యంలో ఉండే మహర్షులతో ఉన్నాడు, మీరు పెద్దవారు, మీరు మమ్మల్ని ఇలా జోసిలి ఒగ్గి ఇలా మీరు అడగకూడదు, మీరు ఆజ్ఞాపించండి ఏం చేయమంటారు అన్నాడు. అలాగే జనక మహారాజు కూడా మాట్లాడాడు. కుశల ప్రశ్నలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత మహర్షి, నేను ఒక కోరిక మిమ్మల్ని కోరదలుచుకున్నాను అన్నాడు. చెప్పు అన్నాడు. అన్ని మాసాల కంటే కార్తీక మాసం చాలా గొప్పదంటారు కదా, ఎందుకు కార్తీక మాసం చాలా గొప్పదైంది? 12 నెలలు ఉండగా ఈ ఒక్క మాసానికే అంత ప్రాముఖ్యం ఎందుకు చేకూరింది? అందులో ఈ నెలలో కేవలం పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు ఆచరించకపోయినా కేవలం ఒక స్నానం చేసి ఒక దీపం వెలిగించి ఓ దీపాన్ని ఎవరికైనా దానం కనుక చేసినట్లయితేనే ఎంతో పుణ్యమో అని మీరు చెబుతున్నారు కదా, అసలు ఏమిటి ఆ స్నానం యొక్క గొప్పతనం ఏమిటి, ఆ దానం యొక్క గొప్పతనం ఏమిటి, ఏమిటి ఆ కార్తీక మాసంలో ఉండే వైశిష్యం ఏమిటి? ఏ ప్రతినిత్యము స్నానం చేస్తూనే ఉంటాం కదా ఎవరైనా సరే, ఏ కార్తీక మాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది అని జనక మహారాజు వశిష్ఠ మహర్షి ఇన్ని ప్రశ్నలు వేశాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవికి, ఇదిగో నీవు అడిగినటువంటి ఆ మాస మాహాత్యాన్ని నీకు వేరేగా నేను చెప్పక్కర్లేదు. మహర్షి యొక్క నోటి ద్వారా జనక మహారాజు వింటున్నాడు, దానిని నువ్వు వినవచ్చు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు కాబట్టి వినవలసింది అన్నాడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెబుతున్నట్లుగా ఈ కార్తీక మాస వ్రత మాహాత్యాన్ని, ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనకు చెప్పడం ప్రారంభించారు. అన్ని మాసాలు చాలా గొప్పవైనప్పటికీ కూడా మహారాజా, కార్తీక మాసం ఎందుకు గొప్పది అంటే, అన్ని రోజులు గొప్పవే కానీ అన్ని రోజులు వ్రతం ఆచరించమంటే ఎలా ఆచరించగలరు మానవులు? అయ్యా ఎక్కడ చేయగలవండి, కొంచెం దీన్ని సంక్షిప్తీకరించండి అని అడిగితే మన వాళ్ళు ఏం చెప్పుకునే, సంవత్సరం అంతా చేయలేకపోయినా 1 నెల రోజులు చేయవయ్యా అన్నారు. కాబట్టి సంవత్సరము నువ్వు ఈ విధంగా జపము తపము స్నానము చేయలేకపోయినా ఒక కార్తీక మాసమైనా ఈ చన్నీళ్ళు స్నానం చేయవలసింది అని. మరి ఏమంటే మీరు ఇలా చెప్తున్నారు, మరి ఉత్తర హిందూ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ ఈ చన్నీళ్ళు స్నానం చేయగలరా అంటే, మనకు అందుకే చెప్పారు దేశకాల పాత్రానుగుణంగా చేయవలసింది అన్నారు. దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మానవుడు వెళ్ళాలి. అర్థమైందండి? మీకు సరిపోయిన కోటు, మీకు సరిపోయిన కోటు నేను వేసుకుందామంటే నాకు సరిపోకపోవచ్చు. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క భోజనం చెప్తారు. అక్కడ వాళ్ళకది కాశ్మీరంలో నేను సింధు నది స్నానానికి వెళ్ళాను. సింధు నది స్నానానికి వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు కావండి, 12 సంవత్సరాలు నేను 25 పుష్కరాలు నదులకి వెళ్ళి స్నానం చేశాను 2 సార్లు. మొదటి రౌండ్లో సింధు నదికి వెళ్ళినటువంటి సందర్భంలో మేము 18 మందికి వెళ్ళాం. ఫిరోజ్పూర్ క్యాంటో వెళ్ళాం. ఫిరోజ్పూర్ క్యాంటో దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంతా హిందీ కదండి వాళ్ళు. మేము ఎక్కడికి వెళ్ళినా వంట బ్రాహ్మణ్ని తీసుకెళ్తానండి. ఎప్పుడు సొంతంగా వంట చేయించుకుతాను కదా, బట్టలు సులువు తిన్నా నాకు అలవాట్లేదు. మా వంటవారు కొద్దిగా ఏమిటంటే ఆయన కొంచెం హిందీ వచ్చింది ఆయనకి, నేను కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుకోగలను. సరే వెళ్ళి ఆయన్ని అడిగాం, ఇంకా ఆయన మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టాడో అన్ని తిట్లు తిట్టాడు పట్టుకొని. మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఈ ఫిరోజ్పూర్ క్యాంటో అంటే ఇది పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్. ఇక్కడ సింధు నది ప్రవహిస్తున్నప్పటికీ కూడా మీరు రాకూడదు. ఆ నీళ్ళే ఇక్కడ కుళాయిలో వస్తాయి, కుళాయిలో స్నానం చేసి వెళ్ళండి. మీకు టిక్కెట్లు లేకపోతే టిక్కెట్లు ఎలాగోలా రప్పించి బాధ్యత నాది అన్నారు. హతాశలం అయిపోయాం, ఏం చేయాలో తెలియక. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక పంజాబీలో ఉండేటువంటి ఒక సైనికుడు అక్కడికి వచ్చాడు. అక్కడ మిలిటరీ క్యాంపస్ కదా అంతా కదా, కాబట్టి ప్లాట్ఫారం కూడా మిలిటరీ వాళ్ళే కాపలా కాస్తూ ఉంటారు. మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ సైనికుడు ఒక మిలిటరీ మ్యాన్ మా దగ్గరకు వచ్చి ఇలా చూపించాడు యజ్ఞోపవేతం. తను యజ్ఞోపవేతం తీశాడు, నేను యజ్ఞోపవేతం తీశాను. ఉండండి నేను తీసుకెళ్తానన్నాడు. హిందీలోను ఇంగ్లీష్లోనూ కూడా చెప్పాడు. వాళ్ళ మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేశాడు, 2 జీపులు అరేంజ్ చేశాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. సట్లెజ్ నది సింధు నది యొక్క శాఖలో, ఇంతకీ డైరెక్ట్ సింధు నదిలో చేయలేదండి, సింధు నది యొక్క శాఖలో చేశాం. సరే మొత్తానికి ఆయన మాచే స్నానం చేయించాడు, మొత్తం ఈ మా పని గడ్డి తెప్పించాడు, ఆ గడ్డి అక్కడ వెలిగించాడు. మీరు మునగండి అన్నాడు. ఒక్కసారి బయటకు వచ్చి ఏమి ఇక్కడ కేశవాయు స్వాహ అన్నాను. చచ్చి అతి కష్టమేది నారాయణ స్వాహ అంటే నీళ్ళు లోపలికి వెళ్తే ఇంక అసలు ఒట్టండి, మంచండి అదంతా కూడా. సరే అయిపోయింది స్నానం. ఇదంతా ఎందుకు చెప్పానంటే మేము అన్నం వండుకోవాలండి అంటే ఓ హోటల్కి తీసుకెళ్ళి వీళ్ళు కొంచెం వండి పెట్టండి అన్నాడు. ఆయన మా ఇబ్బడికుండా వెళ్ళి మాంసం భోజనం చేశాడు. ఆయన నా దగ్గరకు చెప్పాడు, అయ్యా నేను మాంసం భోజనం చేస్తున్నాను మీరు అనుకుంటారేమో, ఇక్కడ మేము మాంసం భోజనం చేసి ఇక్కడ తాగకపోతే ఇక్కడ మేము చచ్చిపోతామండి అని చెప్పి. అర్థమైందా? అంచేతే అంటే మరి ఆ దేశకాలం దేశకాల పరిస్థితులు అంటే మనం చెయ్యాలి. మనం బాగా వృద్ధులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేస్తే గోరువెచ్చని నీళ్ళు కవోష్ణం స్నానం చేయడమే మరి. అలాగే ఓ బాలింపరాళ్ళు ఉన్నారు లేక చిన్నపిల్లలు ఉన్నారు, మరి వాళ్ళని మరి ముంచేద్దాము అంటే వాళ్ళకి ఏదైనా రోగం వస్తే మళ్ళీ మనమే కదా హాస్పిటల్ పరిగెట్టడం. కాబట్టి కార్తీక మాసంలో సంవత్సరం సంగతి ఎలా ఉన్నా ఈ 30 రోజులు కూడా కనీసం చన్నీళ్ళు స్నానం చేయండి అయ్యా. అది కూడా వారి వారి యొక్క ఆయు ఆరోగ్యాలను బట్టి వాళ్ళు చేయాలి. ఈ స్నానం కూడా తెల్లవారుజామునే ఎందుకు చేయాలో నిన్నంతా చెప్పేశాను, సుదీర్ఘ ప్రసంగం చేశాను. ఇది సూర్యోదయం అయ్యంపరాప చేస్తే ప్రయోజనం లేదయ్యా మహారాజా, తెల్లవారుజామునే చన్నీళ్ళు స్నానం చేయాలి అని చెప్పారు. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలయ్యా అని చెప్తూ, అని కార్తీక మాసంలో అన్ని రోజులలో కంటే సోమవారం చాలా గొప్పదయ్యా, ఏ అన్ని రోజులు ఒకనాడు కనుక 30 రోజులు కనుక స్నానమే కనుక చెయ్యలేకపోతే కార్తీక మాసంలో ఇంచుమించుగా 4 సోమవారాలు లేక 5 సోమవారాలు వస్తాయ్యా. కాబట్టి కనీసం కార్తీక సోమవారం నాడైనా స్నానం చేస్తే చాలా మంచిది. అయ్యా అలా 4 సోమవారాలు 5 సోమవారాలు చేయడం కూడా కష్టమైందండి అని అంటారా, అట్లీస్ట్ కార్తీక పున్నమి నాడైనా పౌర్ణమి నాడైనా స్నానం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈవేళ వశిష్ఠ మహర్షి సోమవారం గురించి చెప్తున్నారు, పౌర్ణమి గురించి చెప్పేటువంటి 2 కథలు ఈవేళ మీకు చెప్తున్నాను. నేను కార్తీక సోమవారం గురించి మాట్లాడుతూ సోమవారము అనేవి చాలా ఈశ్వరుడికి చాలా అంటే ఈశ్వరుడికి ప్రియమైంది అంటే విష్ణువుకి కాదు అని మీరు అనుకోవడానికి వీలులేదు. ఇంచడే కార్తీక మాసం అటు ఈశ్వరుడికి ఇటు విష్ణువుకి కూడా ఉభయులకి కూడా చాలా ప్రియమైనటువంటిది. కానీ ఒక్కొక్క రోజు ఈవేళ మన అబ్బాయిని పెళ్లి కొడుకుగా ఊరేగిద్దాము అనుకున్నాము అనుకోండి, తండ్రి ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా పెళ్లి కొడుకుగా ఉన్నవాడు కొడుకు కాబట్టి ఆ కొడుకును కారులోను పల్లకీలోను ఊరేగిస్తాము తప్ప మనం ఊరేగం కాదండి దాంట్లో. కాబట్టి ఏ రోజు ఎవరికి ప్రసిద్ధమో వాని గురించి మనం చెప్తాం, అంతేగాని మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళని అర్థం మాత్రం కాదు. కార్తీక స్వామివారి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేయాలయ్యా. స్నానం చేసినటువంటి వెంటనే ముందు ఏం చేయాలి అంటే స్నానంలో ప్రవాహానికి ఎగురకుండా స్నానం చేయాలయ్యా. ఆ తర్వాత ప్రవాహానికి వాలుగా స్నానం చేయాలి. ఆ తర్వాత దిక్కులను బట్టి చూసి తూర్పు దిక్కుగా తిరిగి సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. అయ్యా మాకు మంత్రాలు రావండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి మీకు మంత్రంతో పని లేదు. ఆ మంత్రాలు చదివినటువంటి ఆ వాళ్ళు అవి ఇస్తారు, లేకపోయినట్లయితే కేవలం నమస్కారం చేస్తే చాలు. 3 సార్లు ఇలా నీళ్ళు ఇలా సూర్యభగవానికి ఇలా 3 సార్లు సూర్యనారాయణ మూర్తి అని 3 సార్లు నీళ్లు వదిలిపెట్టాలి. మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఎలా 3 దోసిళ్ళ నీళ్లు మళ్ళీ ఏం చేయాలి అంటే పైకి ఇలా 3 సార్లు నీళ్లు పోసి పైకి రావాలి. మనం స్నానం చేసినటువంటి ఆ నీళ్లు ఏవైతే ఉన్నా కొంతమంది పితృతర్పణము దేవతర్పణము అని చేస్తారు, అక్కడే చేసేస్తారు ఆ గోదావరిలోనే లేక ఆ కృష్ణా నదిలోని ఆ నీళ్ళల్లోనే చేసేస్తారు. పైకి ఎక్కేటప్పుడు ఏం చేస్తారంటే పిండుకుంటారు. పిండుకోవడం ముందు ఏం చేయాలి, కొంగు పిండుకోవాలి. ఆ కొంగు కనుక పిండినట్లయితే ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి యక్షతర్పణము అంటారు. అంటే ఈ భూమిలో అటు కేవలం స్వర్గాది లోకాలకి వెళ్లకుండా ఇటు భూలోకంలోనూ జన్మించకుండా మధ్యలో భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని యక్ష కిన్నర గంధర్వ విద్యాభరులు అనేటువంటి కొన్ని జాతులు నివసిస్తున్నాయి. పాపం వాళ్ళు అటు దేవలోకంలోకి వెళ్ళలేరు, కింద భూలోకంలోకి రాలేరు వాళ్ళు గపజన్మల్లో చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ పిండి ఇలా నీళ్లు వదిలిపెట్టావో నీవు ఏ మంత్రం చదవకపోయినప్పటికీ దానికి యక్షతర్పణము అని పేరు దానికి. ఆ నీళ్లు అలా పిండితే అవి పైన ఉండేటువంటి యక్షులకి అవి ప్రయోజనాన్ని కలగజేసి అమ్మయ్యా ఈవేళ వీళ్ళు యక్షతర్పణం వదిలిపెట్టారు అని ఆ యక్షతర్పణాలని వాళ్ళు సహించిన తీసుకున్నటువంటి వారే ఊర్ధ్వాది లోకాలకి వెళ్ళడమో లేక తిరిగి భూలోకంలో జన్మించడమో వాళ్ళు చేస్తారు. ఇదయ్యా కార్తీక మాసంలో స్నానం ఆచరించేటువంటి విధానం. అంతేగాని ఏదో వెళ్ళి ఒక్క మునుగు మునుగు వచ్చి అమ్మయ్య స్నానం చేసేసాము అంటే దాని పద్ధతి వేరు, అది కేవలం ఆరోగ్యం అంతే. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా వైదిక స్నానం. స్నానం కూడా 5 రకాలుగా చెప్పారు మనకి. 1 మృత్తికా స్నానం, సబ్బు అది వాడకూడదండి గోదావరిలోకి వాటికి వెళ్ళినప్పుడు. ఆ సబ్బులో మనం పెట్టి కనుక నురగతో కనుక మనం కనుక స్నానం చేస్తే అక్కడ ఉండే చేపలు అవి తిన్నాయంటే చచ్చిపోయాయి అంటే కార్తీక మాసం నీకు పుణ్యం కాదు, నీ లిస్టులో పాపం రసిస్తారంత కూడా. ఇంత పసుపు ఇంత కుంకం పట్టుకెళ్ళి నువ్వు రాహేసుగా బొట్టు పెట్టేసి ఆ పట్లం కనుక దాంట్లో పడేసావా చిన్న చిన్న చేపలు తినే చచ్చిపోయాయా, నీకు పుణ్యం కాదు పాపమే వస్తుంది అని చెప్పి నదులలో స్నానం చేసేటప్పుడు ఆ నదులలో ఉండేటువంటి ఆ మట్టే తీసుకుని నీవు ఒళ్ళుతో రుద్దుకోవాలి తప్ప నీవు వేరే సబ్బు గిబ్బు పట్టుకెళ్ళి నువ్వు స్నానం చేయకూడదు. కాబట్టి 1 దీన్ని మృత్తికా స్నానము అన్నారు. ఇక 2వ దానిని ఏమన్నారంటే అఘమర్షణ స్నానము అన్నారు. అంటే అఘము అంటే పాపం, మర్షణ అంటే పోగొట్టుకునేటువంటి పద్ధతి ద్వారా చేసేటువంటి స్నానం. అంచేతని కార్తీక మాస స్నానానికి సంకల్పం ఏమని చెబుతారు అంటే మామూలుగా శ్రీ మహావిష్ణువరాజ్య ప్రవర్తమానస అద్య బ్రహ్మణాదితి పరాధ్యశాత వరాహకల్పై వై సుమంత్రి జంబూజిపేదశే బతకండే స్పన్వర్త ఇవన్నీ చెప్పేసి జ్ఞానత అజ్ఞానతో వా ఒకనాడు నేను తెలుసుండి కానీ తెలియక కానీ ఏవైనా తప్పు పనులు కనుక చేసి ఉన్నట్లయితే ఏ పెద్దలనైతే పూజించాలో అటువంటి పెద్దల్ని పూజించకుండా ఉండిపోయినట్లయితే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆవరించాలి, అటువంటి అతిథుల్ని కనుక ఆవరించకుండా కనుక ఉన్నట్లయితే మనకి గర్భవాసాన్ని ఇచ్చినటువంటి ఈ జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికి సేవ చేయాలి. అటువంటి తల్లికి తండ్రికి ఒకనాడు సేవ చేయకుండా ఉన్నవాడిని కనుక అయిపోయినట్లయితే వేదం చదువుకోక శాస్త్రం చదువుకోక వేదధర్మాల యొక్క అర్థం తెలియక ఏదో విధంగా ప్రవర్తించినటువంటి కారణం చేత వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం గురించి నేను స్నానం చేస్తున్నాను అని ఇంకా పెద్ద సంకల్పం ఉందండి, ఇంకా చాలా పెద్దది. మనకు కొన్ని తెలియవు, గోదావరి నుంచి ట్రైన్ వెళ్తుంటే గంఫు అని ఉమ్మేసావు, అది గోదావరిలో పడింది, ఇది పుణ్యమా పాపమా? పాపము అన్నారు. అందుకే వేదంలో నన్నిష్ఠీయే నీళ్ళల్లో ఉమ్మడానికి వీల్లేదు, ఒక నూతి నీళ్ళల్లో కానీ ఒక చెరువు నీళ్ళల్లో కానీ. నవి వసన స్నానమాయ నదుల్లో దిగి స్నానం చేసేప్పుడు దిగంబరుడుగా స్నానం చేయడానికి వీల్లేదు. తెలియక చేసేసామనుకోండి మరి పాపమే. మరి ఇవన్నీ ఎలా పోతాయ్యా? అఘమర్షణ స్నానం ద్వారా పోతాయి అన్నారు. అఘమర్షణం అంటే అఘము అంటే పాపం, మర్షణం అంటే పోగొట్టేటువంటి. ఆ సంధ్యామనం చేసేవాడు తెలిస్తే ఆ పో ఇస్తాము యో భువస్థాన గుజ్యే దాతన మహిరణ ఏ చక్షసే యో వశివతమో రసస్తేభయతే ఉసతీరివ మాతస్మావరంగమా ఓ ఇక్షయన్వద ఆపో జనయధాచన అనేటువంటి మంత్రాలు చదువుతూ మనకి మార్జన మంత్రములు అంటారు. అంచేతనే మనం ఉత్తప్పుడు స్నానం చేసినా ఈ కార్తీక మాసంలో ఎవరైనా బ్రాహ్మణులు దొరికితే సంకల్పం స్నానం మీకు తెలియకపోతే చేయించుకోవడం మంచిది. ఇది రెండవ స్నానం. ఇక మూడవది అయినటువంటి స్నానం పిప్రుదేవత ప్రీతికరమైనటువంటి దానం స్నానం. ఇందాక చెప్పాను ముందు ఎదురుగా స్నానం చేయాలి, తర్వాత వాలుగా స్నానం చేయాలి, తర్వాత సూర్యుడు అగ్యప్రదానం ఇవ్వాలి, పిప్పలుగా అగ్యప్రదానం ఇవ్వాలి అని చెప్పాను. ఏం చేస్తా అంటే మనం ఎక్కడన్నా నది కనుక వెళితే మన పిప్పలుదేవతలు ఎవరైతే పితృలోకాల్లో ఉండిపోయారో అటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు. ఈవేళ అబ్బా మా అబ్బాయి మా మనవాడు ఈవేళ నదికి వెళ్తున్నాడు, అక్కడ తర్పణాలు కనుక వెళ్ళిపెట్టినైతే ఆ తర్పణ స్వీకారం నేను చేసి ఊర్ధలోకాలకు వెళ్ళిపోతాను అన్నట్టుగా వాళ్ళు కూడా మన వెంట వస్తారు. కాబట్టి పిప్పలుదేవత ప్రీతికరమయ్యేటువంటి స్నానం మూడో స్నానం. ఇక నాలుగో స్నానం ఏమిటంటే గజస్నానం. అది ఏం చేస్తుందంటే ఏనుగు వెళ్తుంది బాగా స్నానం మునిగేస్తుంది పైకి వచ్చేస్తుంది, అది మనం చేసేటువంటి నాలుగోది. ఇక అన్ని సమయాల్లోనూ మనం స్నానం చేయను, పొద్దున్నే స్నానం చేసాం సంధ్యావనం చేసుకుంటున్నాం, అనారోగ్యంగా ఉంది, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది, మళ్ళీ ఇంత స్నానం ఎక్కడ చేయగలవు? అందుకని మనకి ఐదోది వస్త్ర స్నానము అని, మన పైనుండే కండువ ఏదైతే ఉందో ఆ కండువ బాగా తడిపేసుకుని దాన్ని పిండేసుకుని పైనుంచి ఒక్కసారి మళ్ళీ కింద వరకు ఒక్కసారి ఆ వస్త్రంతో తుడిచేసుకుని ఇంత విభూతి తీసుకుని పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుంటే వస్త్ర స్నానం. ఇంకో ఇలాగా స్నానాలు ఇన్ని రకాలుగా చెప్పారు, ఏ స్నానం చేసినా దేని ప్రయోజనం దానికి ఉంది అసలు మానేయడం కంటే. ఇలా స్నానం చేసిన తరువాత పైకి ఎక్కేటప్పుడు ఇలా నీళ్లు పిండి ఆ పైకి వచ్చిన తర్వాత మహారాజా పొడి బట్టలు కట్టుకోవాలి. పట్టుబట్టలు కట్టుకోమని అందరికీ పట్టుబట్టలు ఉంటాయి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, శాస్త్రం అట్లా చెప్పదండి. పొడి బట్టలు కట్టుకోవాలి, పట్టుబట్టలు ఉంటే కట్టుకోండి, ఇంతకంటే ఇంకేం కావాలి? ఏ పట్టుబట్టల్లో ఉండే గొప్పదనం ఏమిటంటారు? మీరే కావాలంటే ఒక్కసారి చూడండి, ఇంటికి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుంటే విభూతి కనుక రాశారు అనుకోండి, అనుకోకుండా మనలో ఇంకా పాప సంకల్పాలు పోయి పుణ్య సంకల్పాలే కలుగుతాయి. మీరు టెస్ట్ చేసుకోండి మీరు, అంతేగాని ఇప్పటికే నేను చెప్పింది వినేయడం కాదు. ఆహ్వగింజంత విభూతి మైహినల దిన ఆవగింజ ఎంత ఉంటుందో అంత విభూతి ఇలా రాసినప్పటికీ ప్రియంబక నిజామహి అనేటువంటి మంత్రాలు లేకపోతే ఓం నమ శివాయ అనేటువంటి బట్టి ఇలా రాస్తే చాలు మనలో పాప సంకల్పాలు అనేవి పోతాయి. పొడిబట్ట కట్టుకోండి. పొడిబట్ట కట్టుకున్న తర్వాత ఏం చేయాలయ్యా అన్నారు. అప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు. కార్తీక సోమవారం కాబట్టి శివాలయంలోకి వెళ్ళాడు. శివ సందర్శన చేయండి, శివుణ్ణి దర్శించండి. ఏ శివుడు యొక్క గొప్పతనం ఏమిటయ్యా? శివపురాణంలో వర్ణించారు. ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం చెప్పాను మీకు, ఎవ్వని వా కిట ఎల్లమి కాపురముండు సిద్ధస్తకంబు వాసించలంగి యవని శిరోంగుల ఈక్షింపలేరైరి పద్మజన్ముండు అపద్మనయనుడు యవ్వని పూజనం వింపుమైన నరింప సర్వార్థ సిద్ధులు సంతరించు యవ్వని నొల్లని నుండు సత్ జన్మ దరిద్రతం పొందు మదముడింద యవనిగా ప్రంభునందు రహించి మించు భూతిలేశంబు గిర్వాణముఖ్యులెప్పుడు తలల ధదియింపనాశింపు దండి నిష్ట అట్టి పరమేశు తెలియంగా అలవియగుని. శివపురాణంలో ఈశ్వరుని యొక్క మహాత్మ్యాన్ని వర్ణిస్తూ చెప్పారు. ఎవ్వని వాకిట ఎలమి కాపురముండు సిద్ధస్తకంబు ఆశించలంగి. మనం ఎంత ముక్తి 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 మోక్షం గొప్పది అనుకున్నా భుక్తి కూడా ప్రధానమే. బతుకున్నంతకాలము కనుక మనకి భుక్తి కనుక చక్కగా లభించినట్లయితే ముక్తి వైపు మన మనస్సు చాలా బాగా ప్రసరిస్తుంది. బతుకున్నంతకాలము కష్టాలతోటి దరిద్రంతో ఏడిచాము అనుకోండి, ముక్తి వైపు వెళ్ళడము అనేటువంటి అంత కష్టం అయిపోతుంది. అంతకంటే వాడు తపస్సు ద్వారా వాడు సాధించుకోవాలి. మరి ఈ లోకంలో భుక్తి కనుక కావాలి అన్నట్లయితే భుక్తి అనేది ఇచ్చేవాడు ఒక ఈశ్వరుడు. ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధన కనుక చేసినట్లయితే ఒక్కొక్క గొప్పతనం కలుగుతుంది మనకి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యం కావాలంటే ఒక సూర్యభగవానుడు. శ్రియమిచ్చేది ఉపాసనాత్. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, కీర్తి అది ఉండదు వాడికి. అగ్నిహోత్రాన్ని ఉపాసించమన్నారు. మరి జ్ఞానం కనుక కావాలి, ఐశ్వర్యం కనుక కావాలి, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఐశ్వర్యం అంటే ఏదో డబ్బు అనుకోకండి, బంగారం అనుకోకండి, ఓ చదువు కానీ, ఒక శక్తి కానీ, ఓ జ్ఞానం కానీ ఏదైనప్పటికీ అది ఈశ్వరుని వల్ల రావాల్సిందే. మోక్షం ఇచ్చేది జనార్దనం. ఇంకా మహానుభావుడు మహావిష్ణువు, ఆయన మోక్షం కనుక కావాలంటే ఆయన్ని కోరుకోవాలి. కాబట్టి లోకంలో మనం బతకాలి అన్నట్లయితే మనకు భుక్తి కావాలి. ఆ భుక్తి ప్రదాత ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. అని చేతనే మనకి చమక మంత్రాల్లో చదువుతాం, ఓ ఈశ్వర శికత ఆస్యమి, నాకు ఇసుక కావాలండి. ఏమిటి ఇసుక కావాలంటే ఈశ్వరుని ప్రార్థించడం ఏంటి? మృత్తికాచమే, నాకు మట్టి కావాలి. మాసాశ్చమే, మినువులు కావాలి. తిలాశ్చమే, నువ్వులు కావాలి. గోధుమ ఆశ్చమే, గోధుమలు కావాలి. ఏది కావాలి అన్నా ఆయన్ని అడగ. ఒకప్పుడు మనకి ఇసుక బాగా తక్కువైపోయినటువంటి సమయంలో కొంచెం నా భక్తుడు ఒక ఆయన, ఒక బిల్డర్ ఒక ఆయన ఉండేవాడు, ఆగిపోయాయి. ఆయన నా దగ్గరకు వచ్చి, అయ్యా ఏం చేయాలో అర్థం కావడం లేదండి అన్నాడు. ఈశ్వరాభిషేకం చేయవయ్యా అన్నాను. అదేమిటండి ఈశ్వరాభిషేకానికి దీనికి సంబంధం ఉంది అన్నాడు. అదే మీకు అర్థం తెలియక దాంట్లో ఉన్నది నమ్మకం చమకంలో. చమకంలో ఏం చెప్పారయ్యా అన్నట్లయితే, ఇదిగో మనకి ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలంటే మట్టి కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, సిమెంట్ కావాలి. అవన్నీ దాంట్లో ఓ ఈశ్వరాన్ని నారా పనిచేస్తున్నాను, నాకు ఇవ్వాల్సిందయ్యా అని దాంట్లో ఉందయ్యా. చిత్తశుద్ధితో చేయ పండుగ పనిచేయాలి. ఈవేళ మనం భోజనం చేయాలి. యవ ఆశ్చమే, యవధాన్యం కావాలి. లేకపోతే శాల్యన్నం కావాలి, అవన్నీ ఈశ్వరుడు వల్లే మనకు వచ్చాయి. ఎవ్వని వాకిట యలమి కాపురముండు సిద్ధస్తకంబు ఆశించలంగి. ఎనిమిది సిద్ధులు ఉన్నాయి, అణిమ మహిమ లఘిమ గరిమ ఇత్యాదులు, అవన్నీ ఈశ్వరుని వల్లే చేకూరుతాయి. యవని శిరోంఘృళీక్షింపలేరైరి అపద్మజన్ముండు పద్మనయనుడు. బ్రహ్మ విష్ణు ఒకప్పుడు వాదోపవాదాలు చేసుకున్నారు. సృష్టికర్తనైన నేను గొప్పవాడినా, సృష్టి పోషణకర్తవైన నీవు గొప్పవాడవా అని ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ఇంకా మనవాదం ఏమిటి, సాక్షాత్ బ్రహ్మ విష్ణువు మాట్లాడుకుంటుంటే ఇంకా చూడండి, ఒకప్పుడు కుళాయి దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఎలా ఎలా మాటలు వస్తాయో ఆ స్థాయిలో వచ్చేసాయి మాటలు వాళ్ళిద్దరికీ కూడా. ఆ వచ్చిన సమయంలో వాళ్ళ ఇద్దరి మధ్యన కలహాన్ని ఒక్కసారి ఆపుచేయాలని ఈశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించాడు. అప్పుడు దాంట్లోంచి ఓంకారము అనేటువంటి మట్టి 7 కోట్ల మహామంత్రాలు దాంట్లోంచి పుట్టాయి. ఆ 7 కోట్ల మహామంత్రాలలో 3 కోట్ల మహామంత్రాలు అమ్మవారివి, అంటే 1 కోటి మంత్రాలు లక్ష్మీదేవి, 1 కోటి మంత్రాలు సరస్వతీదేవి, 1 కోటి మంత్రాలు పార్వతీదేవి, 3 కోట్ల మంత్రాలు, 2 కోట్ల మంత్రాలు సాక్షాత్తు ఈశ్వరునికి సంబంధించినవి, 3, 2, 5 కోట్లు. 1 కోటి మంత్రాలు సాక్షాత్తు గణపతికి సంబంధించినటువంటివి, 6 కోట్ల మంత్రాలు అయ్యాయి. 1 కోటి మంత్రాలలో 50 లక్షల మంత్రాలు సూర్యభగవానుడికి సంబంధించినవి, 50 లక్షల మంత్రాలు సాక్షాత్తు మహావిష్ణువుకి సంబంధించినవి అని చెప్పిన 7 కోట్ల సప్తకోటి మహామంత్రములు అన్నారు. అని చెప్పిన శంకర భగవత్పాదుల వారిని ఏమండి మేము విగ్రహారాధన చేయకూడదా చేయకూడదా అని అడిగినప్పుడు చెయ్యొచ్చయ్యా, కానీ పంచ విగ్రహారాధన పంచాయతన పూజ అని పెట్టిన వారు ఎవరంటే శంకరాచార్యుల వారు పెట్టారు. ఆవేళ 7 కోట్ల మహామంత్రాలు వచ్చాయ్యా, ఈ 7 కోట్ల మహామంత్రాలు మానవులకి ముక్తి ప్రదాలయ్యా. 1 శక్తి మంత్రము, అదే లక్ష్మీపాతి సరస్వతి, 2 శివ మంత్రము, 3 గణపతి మంత్రము, 4 సౌర మంత్రము, 5 వైష్ణవ మంత్రం అయ్యా అని 5 దేవతలను ఆయన ఉపాసనగా పెట్టారు. మిగతా దేవత పూజ చేసుకోండి, ఆ మిగతా దేవతారాధన మీకు కేవలము ఇహలోక సుఖాన్ని మాత్రమే కలగజేస్తుంది అంతే, పరలోక సంబంధమైన మోక్షాన్ని మాత్రం కావాలి అంటే ఈ 5 దేవతల్ని వదిలిపెట్టడానికి వీలులేదు. ఆ సమయంలో పైభాగాన్ని చూద్దామని బ్రహ్మగారు వెళ్ళాడు, కింద భాగాన్ని చూద్దామని విష్ణువు వెళ్ళారు, కనుక్కోలేక తిరిగి వచ్చారు. అది ఈశ్వరుని యొక్క శక్తి అయ్యా. ఎవ్వని పూజనం బింపుమై నొనరింప సర్వార్థ సిద్ధులు సంతరించు. మనకి నమ్మకంలో చెప్తారు దశమోనువాకము అని వస్తుంది. ఆ దశమోనువాకంలో ఈశ్వరుని సంబోధిస్తూ బ్రాపే అంధసస్పతి దరిద్రత్ నేలలోహిత అన్న 4 సంబోధనలు చేస్తారు ఈశ్వరుని. ద్రాపే అని మొట్టమొదటి సంబోధన, 2 అంధసస్పతి, 3 దరిద్రత్, 4 నీలలోహిత అని సంబోధించారు. ఏమిటంటే ద్రాపే అంటే బ్రాం దుఃఖావస్థాం ఆపయతి ప్రాపయతి ఇది ద్రాపిహి. సంబోధనలో హరిశబ్దానికి హరే అన్నట్లుగా బ్రాపిహి అనే శబ్దానికి ద్రాపే అని వస్తుంది. నిన్నే చెప్పాను మనం కొన్ని పాపాలు చేయకపోతే ఇక్కడ ఎవరం పుట్టము, ఇక్కడ మనం పుట్టాము అంటేనే దుఃఖాలు, అర్థమైందండి? దుఃఖం పుట్టడంతోనే నేను చిన్నప్పుడు తండ్రి కొడతాడు, కాలేజీలోకి వెళ్తే మేస్తారు కొడతాడు, ఉద్యోగంలోనేమో బాస్ కొడతాడు, పోనీ ఏదైనా మంప్రోపదేశం వెళ్తే గురువుగా సరిగ్గా మంప్రోపదం చేయాలి ఆయన తిడతాడు. జీవితం అంతా కష్టమే, ఈ కష్టాలే సుఖం అనుకుని చెప్పి మనం జీవన యాత్ర చేస్తూ ఉంటాం. ఇవి సుఖాభాస తప్ప నిజమైన సుఖం కాదు. కాబట్టి దుఃఖావస్థాం ప్రాపయతీతి ద్రాపిహి. ఇక రెండోది అంధసస్ పతి. సంస్కృతంలో అంధసస్ అనే శబ్దానికి అన్నము అని అర్థం. ఇందాకనే చెప్పాను అన్నానికి పతి. అన్నం అంటే కేవలం మన రైస్ అనే కాదు, ఈ లోకంలో మనకు కావలసిన చదువు కానీ, జ్ఞానం కానీ, భోజన పదార్థాలు కానీ, ఇక్కడ కట్టుకునేటువంటి ఇల్లు కానీ అంతా అన్నంలోకే వస్తుంది. అవన్నీ ఇచ్చేటువంటి వాడు ఆయన. ఇక మూడోది దరిద్రత్ అన్నారు. ఈశ్వరుణ్ణి దరిద్రుడా అని సంబోధించారు. ఏమిటండి ఆయన దరిద్రుడా అంటే, ఈ లోకంలో దరిద్రుడు ఏ ఆడంబరము లేకుండా ఉంటాడు, ఈశ్వరుడికి అన్నీ ఉన్నా కూడా ఏ ఆడంబరం లేకుండా ఉన్నాడయ్యా అన్నారు. ఏమిటండి ఈ లోకంలో మానవుడికి మూడు ఉంటే ఐశ్వర్యవంతుడు అని లెక్క. ఒకటేమిటయ్యా బంగారం, రెండేమిటండి వెండి, మూడేమిటండి డబ్బు. ఈ మూడు కనుగొంటేవాడు ఐశ్వర్యవంతుడు అని లెక్క. ఈ మూడింటిలోనూ ఎవరు బాగా ఎక్కువ ఉన్నవారయ్యా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. పురాణాల ప్రకారంగా పూర్వకాలంలో త్రిపురాసుర సంహారము అనే సంహారం చేయవలసి వచ్చింది. ఆ బ్రహ్మగారిని వాళ్ళు ప్రత్యక్షం చేసుకున్నారు, వరం అడిగారు. ఏం కావాలయ్యా అన్నాడు. చావు లేకుండా వరం ఇవ్వలసింది అని కోరారు. పొరపాటుగా కోరేవయ్యా, ఈ లోకంలో చావు లేకుండా ఎవరూ కోరరయ్యా. 80-90 సంవత్సరాలు వచ్చేప్పటికీ ఇంకా మానవుడు చావు కావాలి కావాలి కావాలని దేవుడికి దండం పెడతాడయ్యా, పొరపాటు అడుగుతున్నావు అన్నారు. అన్నాడు నిజమే పొరపాటుగా కోరాను, చావు లేకుండా వరం అడుగుతున్నాను. అంటే అంచిన్న పురాణాలు అవి ఎందుకు చదవాలి అంటే మృత్యు భయం ఉండదండి. చావు అంటే భయం ఉండదు ముందు, అది పోగొట్టాలి ముందు. అది పురాణాల యొక్క ఉద్దేశం. మేము ఎక్కువ కాలం బతుకుండేలాగా మాకు వరం ఇవ్వలసింది అన్నారు. ఎలా అన్నారు, పూర్వకాలంలో మనందరం కూడా దేవలోకంలోకి వెళ్ళగలిగే వాళ్ళం అండి. ఇంద్రలోకంలోకి వెళ్ళగలిగే వాళ్ళం, రాగలిగే వాళ్ళం. మనమే పోగొట్టుకున్నాం. ఒకనాడు ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మగారిని అడిగారు, ఏమయ్యా దేవలోకం ఎవరు రావాలి? పుణ్యాత్మలు రావాలి, భూలోకంలో ఉండే పాపాత్మలు కూడా వచ్చేస్తున్నారయ్యా అన్నాడు. ఆహా అలాగా అయితే భూలోకంలో ఉండే మానవులకి ఆ శక్తి తీసేస్తాను, వారు చేసే మంచి పనులు బట్టి చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకు ఊర్ధలోక గమనము అని తీసిపడేసి, మనం చేసుకుని తెలివి తక్కువే మళ్ళీ మనకి పాపమే. కాబట్టి ఇది వరకు మేము పుణ్యలోకాలకి స్వర్గావిలోకాలకి వెళ్ళేవాళ్ళం, మాకు వెళ్ళే అవకాశం లేకుండా మేమే అదో తెలివి తక్కువ పనులు చేసాం. కాబట్టి ఆ స్వర్గావిలోకాలకి మళ్ళీ వెళ్ళి పైన కిందకి రావడానికి మా ముగ్గురికి 3 ఫ్లైట్స్ విమానాలు కావాలి. అమ్మలో 1 బంగారం విమానం, 2 వెండి విమానం, 3 ఇనుప విమానం. ఏ ఇనుము కూడా కావాలా? ఇనుము లేకపోతే ఇల్లు ఎలా కట్టగలం? ఈశ్వరుని కూడా అదే ప్రార్థించారు, అయస్యమే నాకు ఇనుము ఇవ్వలసిందయ్యా. ఏంటి సూర్య ఈశ్వరుడు అంపడం వాడిని వెళ్ళి ఇనుము అడగడం ఏమిటంటే, ఇనుము లేకపోతే ఇల్లు ఎలా కడతావు? కాబట్టి ఆ 3 నగరాలు అడిగారు. ఈ 3 నగరాలు ఉన్నంతసేపు మాకు చావు లేదు. ఈ 3 నగరాలు ఒకే సరళరేఖ మీద తీసుకొచ్చి ఎవరైతే కాలుస్తారో అప్పుడే మాకు చావు ఉంటుంది, ఎప్పుడైతే అది కాలుస్తారో. సరే అని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇంక వాళ్ళు తెచ్చిపోయారు. బ్రహ్మగారి పిలకే పట్టుకున్నారు. అందరు వెళ్ళి మహాప్రభువుని విష్ణువుని ప్రార్థించారు. ఇంకా అన్నింటికీ ఆయనే కదండి, మరి జగప్రక్షకుడు మరి విష్ణువే కదా, మరి ఆయనే కదా, మరి ఎవరిని ప్రార్థించినా ఆయనే కదా. మరి విష్ణువు కూడా ఏమన్నాడు అంటే, ఏమయ్యా ఇతన్ని చంపేటువంటి అవకాశం నాకు లేదయ్యా, వాడు బ్రహ్మగారి గారు వరం అడిగేటప్పుడు నా వల్ల కూడా చావు లేకుండా కోరాడు, కాబట్టి ఈశ్వరుడు తప్ప వాళ్ళని సంహరించలేదు, మరి ఏం చేద్దామయ్యా అన్నాడు. ఈశ్వరుడు జరిగినాడండి అన్నారు. బ్రహ్మ విష్ణువు సమస్త దేవతలు ఈశ్వరుని యొక్క సన్నిధానానికి చేరుకున్నారు. ఏమయ్యా త్రిపురాసుర సంహారం చేసి పెట్టవలసింది అని అడిగాడు విష్ణువు. అన్నప్పటికీ నేను చెయ్యనన్నాడు. ఇంచేత ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవులు నాకు సమానం. అలాగే ఉందని పురాణంలో, వాళ్ళు సురలవనివ్వండి అసురులవనివ్వండి రాక్షసులు దైత్యులు కిన్నరులు గంధర్వులు దేవతలు ఎవరైనప్పటికీ నాకు అందరూ సమానమే. నా దేవాలయం దగ్గరకు వచ్చి ఎవడు కొబ్బరికాయ కొడతాడు? మంచివాడు కొడతాడు, చెడ్డవాడు కొడతాడు. కొబ్బరికాయ కొట్ట వాడు 15 రూపాయలు పెట్టుకున్నాడు, వీడు 15 రూపాయలు పెట్టుకున్నాడు. కొండంలో ఇబ్బరూ సమానమే, దండం పెట్టడంలో ఇబ్బరూ సమానమే. ఇంకా మంచివాడు సన్నంగా వేసాడు విభూతి, వాడు ఇంత గట్టిగా పెట్టేశాడు విభూతి. వాళ్ళు లోపలికి వచ్చేసాడు. ఈశ్వరా అని గట్టిగా అమ్మడు. ఈశ్వరుడు కూడా భయపడిపోయి, ఏమయ్యా నీ కోరిక తర్వాత నెరవేరుస్తాను, నువ్వు ఎలాగైనా మంచివాడమేని. ఈశ్వరుడు కూడా ముందుకు ఎవరికి భయపడిపోతాడు అంటే దుర్మార్గులకి భయపడిపోతాడు, లేకపోతే వాడు గుళ్ళో ఉండే లింగాన్ని కూడా ఎత్తుకుపోతాడు వాడు అన్నప్పటికీ. ఇంతలా ఉండగా నాకు అందరూ సమానమేనయ్యా, కాబట్టి నేను చంపను అన్నాను. నీవే కదా దానవాంతకుడు అనే పేరు నీకు కదా, రాక్షసవారం నీవే చేయాలి. అలా అన్నాడప్పటికీ నాకేం అభ్యంతరం లేదయ్యా, కానీ వాడు నా వల్ల కూడా చావు లేకుండా వరం అడిగాడు, నిన్ను అడుగుతున్నాను. అయితే ఒక షరతు అన్నారు ఈశ్వరుడు, నువ్వు కనుక ఒక బాణంగా కనుక మారితే నేను సంహరిస్తాను అన్నారు. అప్పుడు మరి ఈశ్వరుని యొక్క చేతిలో విల్లుండాలి కదా, మహావిష్ణువు అంతటి వాడు బాణంగా మారితే మహావిష్ణువుని భరించగలిగినటువంటి విల్లు చేతిలో ఉండాలి కదా. కాబట్టి మేరు కరస్థీకృత కాంచనాద్ది, ఈ లోకంలో మేరు పర్వతం అనే పర్వతం ఉంది, అది ఎక్కడుందంటే సుమేరియన్ పీఠభూమిలో ఉంది, మంగోలియా ప్రాంతంలో. అక్కడ సూర్యభగవాని కిరణాలు లమ్మంగా పడతాయి, మన దగ్గరకు వచ్చేప్పటికి ఇలా వాలుగా పడతాయి. ఆ సూర్యుని యొక్క కిరణాలు లంబంగా పడిన కారణం చేత రాళ్ళు తలతల మెరిసిపోయి బంగారంగా మారిపోతాయి, కాబట్టి దానికి బంగారు పర్వతము అని పేరు దానికి. అటువంటి బంగారు పర్వతం ఆయన చేతిలో ధనుస్సు. ఇప్పుడు ఈశ్వరుడికి ఉండే బంగారం ఎంతండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 1000 తులాల బంగారమా, 10,000 తులాల బంగారమా, ఎంత అంటే కొన్ని కోట్ల తులాలని చెప్పలేము, అంత బంగారం ఆయన చేతిలో. ఇక ఏమండి బంగారం ఉంటే మాత్రం ఏమిటండి, మెళ్ళో ఎంత వేసుకోగలం? ఒక ఆడది ఉందనుకోండి, 80 తులాల బంగారం మోయగలదు, 200 తులాల బంగారం పడగా నెత్తి మీద పెడితే జారి కింద పడుతుంది, నక్కన పెట్టే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలంటే ఎంత బంగారం మోయగలదు? 70 తులాలు 80 తులాలు మోయగలదు. 200 తులాలు నెత్తి మీద పెట్టేసామనుకోండి, పడి కింద పడిపోతుంది, అసలు ఏ మొక్క విరిగిపోతుంది, ఏ కాలో విరిగిపోతుంది, అపోలో హాస్పిటల్ జాయిన్ చేయాలంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ లోకంలో బంగారం యొక్క ఉపయోగం కూడా కొంతవరకే. ఏమండి బ్యాంకులో పెడతాం, బ్యాంకులో పెట్టి ఏమవుతుందో, వాళ్ళు అధికారులు, అధిక ప్లస్ అరులు. ఈ లోకంలో గొప్ప గొప్ప శత్రువులు ఎవరంటే వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, వాళ్ళు వచ్చి నువ్వు వేసేస్తారంతేపాటు. ఇక రెండోది ఏమిటయ్యా, బంగారంతో సమానంగా ఉండవలసింది మనకి వెండి అన్నారు. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా బంగారపు కంచంలో భోజనం చేయడు, వెండి కంచంలో భోజనం చేస్తాడు, వెండి గ్లాసులో పాలు తాగుతాడు. ఏం బంగారం ఉపయోగం లేదు, ఆయుర్వేదం కూడా వెండి కంచంలో భోజనం చేయమని, వెండి గ్లాసులో తాగమని. వేడివేడి అన్నాన్ని వెండి కంచంలో పెట్టి దాని మీద పెరుగు పోసుకుని ఆవకాయ ముక్క నంచుకుంటూ ఉంటే ఉంటే టేస్ట్ వేరు, అర్థమైందండి, ఆ ఆహారాలు వేరు. కాబట్టి ఈ లోకంలో మానవుడికి వెండి కూడా కావాలి. మనకు ఉండేటువంటి వెండి ఎంతండి, ఏమో 100 తులాలు 200 తులాలు 10 ప్లేట్లు 11 అంశాలు మనకు ఉండొచ్చు. మరి ఈశ్వరుడికి ఉండే వెండి ఎంతండి, రజత అచలస్థ, వెండి కొండ మీద ఆయన నివాసం. ఇంకా ఆయనకి వెండికి ఏం లోటు ఉంది కనుక, ఏమండి బంగారము వెండి ఉంటే సరిపోతుందా అండి? ఉదయమే లేచినటువంటి పరిస్థితుల్లో పాల ప్యాకెట్కి డబ్బులు కావాలి, కూరలకు డబ్బులు కావాలి, పిల్లవాడు బయటికి వెళ్తుంటే పూర్వకాలం డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే కానీ ఏ కూర వెళ్ళవా బయటికి కలవడం లేదు, సెల్ ఫోన్ ఉంటే కానీ వెళ్ళను అంటున్నాడు, అంతేగాని టచ్ ఫోన్ తప్ప మరో ఫోన్ ఇవ్వడానికి వీలేదు వాడికి. బాబు 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 అని బతిమాలితే వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఏం చదువుతాడో ఏం చేస్తాడో అది మనకి తెలియదు, మనం మాత్రం ఇల్లు గొల్ల అయిపోతుంది మనకి. కాబట్టి డబ్బులు ఏమైనా ఈశ్వరుడి దగ్గర ఉన్నాయంటే ఆయన దగ్గర డబ్బులే ఉండవు, ఎంతసేపు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం ఇలాగే కూర్చొని ఉంటాడు అని అంటావా? ఈ తూర్పు దిక్కు కాకుండా ఉత్తర దిక్కుకి అధిపతి ఎవరాయంటే కుబేరు. ఆ కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి ఎవరి వల్ల కాగలిగాడయ్యా? ఈశ్వరుడు వల్ల కాగలిగాడు. కాబట్టి కుబేరమిత్రం, ఆ కుబేరుని పిలిచి ఏమయ్యా నాకు ఇవాళ 1 కోటి రూపాయలు కావాలంటే, మనకు కనుక బ్యాంక్ కనుక వెళితే 1 కోటి రూపాయలు రాచేయంటే 100 ప్రశ్నలు వాడేస్తాడు. ఒకేసారి 1 కోటి రూపాయలు మీకు ఎందుకు కావాల్సి వచ్చేయండి, ఇది మీ సంతకం, ఒక్కసారి విట్నెస్ చూడండి, ఎవరైనా ఇన్ని ప్రశ్నలు వేస్తాడు. కానీ ఈశ్వరుడు కనుక ఒక్కసారి సెల్ ఫోన్ లేకపోయినా కొట్టాడు అనుకోండి, ఒకసారి అనుకోండి అలా వెంటనే అయ్యా లెక్కలు కట్టుకుని ఒక నిధి అక్కడ పెట్టేస్తాడు. వెండి పుష్కలంగా ఉంది, బంగారం పుష్కలంగా ఉంది, ఆయనకి ధనం పుష్కలంగా ఉంది, అయినప్పటికీ ఏం చేశాయట, తథాపి భిక్షాటనమస్య జాతం, అయినప్పటికీ చేతిలో ఒక పుల్యలాంటి ఒక భిక్షాపాపను పట్టుకుని భిక్షాటన చేసుకున్నాయట. ఇంత వెండి ఇంత బంగారం ఇంత డబ్బు ఉంటే అనుభవించవచ్చు కదా, ఇదంతా ప్రజోపకారార్థమై ఉపయోగింపబడిన ధనం తప్ప నేను తినవలసిన ధనం కాదు అని కాశీఖండంలో రాస్తారండి. వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసిన పెద్ద ముత్తయీదువ కాశికానగరహాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సమ్యమివరాయుటు రమ్మని పిలిచే రత్నకటకాభరణంబులు గలు గలనన్. కాశీపురాన్ని కాపలా కాసేటువంటి విశాలాక్షి వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తయిరువ. వేదాలలో పురాణాలలో శాస్త్రాలలో వర్ణింపబడినటువంటి ఆవిడ ముత్తయిరువ కాశీ విశాలాక్షి. ఆటక పీత శిఖాధిరూఢ, ఎల్లప్పుడూ బంగారు పీఠం మీద ఉంటుంది ఆవిడ. బంగారు పీఠాన్ని ఇప్పుడు మనకు చూపించడం లేదు, ఎందుకంటే పట్టుకుపోతారని వెళ్ళి మినపెట్టులో పెట్టారు బట్టికెళ్ళి, మామూలు పీఠం మీద చూపిస్తారు ఆవిడ. కాశికానగర ఆటక పీత శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి, ఆవిడ అన్నపూర్ణాదేవి సాక్షాత్కరించి అందరికీ భోజనం పెట్టింది. తన భార్య అయిన అన్నపూర్ణాదేవికి నాకు మనం కూడా ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని అడుగుతాం, ఇంకోళ్ళవని అడుగుతాం, ఏ అన్నం పెట్టని పెళ్ళాన్ని అడుగుతాము, ఇంకెవరిని అడుగుతాం. కాబట్టి ఇంత ఉన్నప్పటికీ కూడా తథాపి భిక్షాటనమస్య జాతం, అయినప్పటికీ ఒక దరిద్రుడు నిరాడంబరుడుగా ఆయన జీవించాడు. అది ఈశ్వరునికి గొప్పతనం. ఆ త్రిపురాస్త్ర సంహారం చేసినటువంటి ప్రదేశమే నవీటేజ్ కాల్ త్రిపురా స్టేట్. మూడు పురాలు కాల్చబడిన ప్రదేశం అదే త్రిపుర అని పిలువబడుతోంది అండి, అర్థమైందండి. అప్పుడు అన్నట్టండి ఈశ్వరుడు, నాకు ఎలా నువ్వు ఈ త్రిపురాస్త్ర సంహారంలో ఉపయోగించావు కాబట్టి నీకు రామావతార సమయంలో ఆంజనేయుడిగా నేను వచ్చి నీకు సేవ చేస్తాను. కాబట్టి యవ్వని పూజనం బింపుమై నొనరింప సర్వ ఆర్ధ సిద్ధులు సంతరించు యవ్వని నొల్లని నుండు సత్వజన్మ దరిద్రతన్ పొందు మదముదింద. ఎవడైనా శివనింద కనుక చేసిన, శివుణ్ణి పూజించకుండా కనుక ఉన్నా, సప్తజన్మ దరిద్రస్యాచ్చేవేనో యది శంకరం, వాడు ఏడు జన్మల్లో దరిద్రుడైపోతాడు. యవనిగా ప్రంబునందు రహించి మించు భూతిలేశంబు గిర్వాణ ముఖ్యులెప్పుడు తలల ధరియింపు నాశిం ప్రదండి నిష్ట అట్టి పరమేశు తెలియంగ అలవియగునే. ఈశ్వరుడు ఎల్లప్పుడూ విభూతి రాసుకుంటాడు. విభూతి మన తెలుగులో విభూతి అంటాం, అసలు విభూతి కాదు, దాని పేరు విభూతి. వి అంటే విశిష్టమైన, భూతి అంటే ఐశ్వర్యం. మన అందరం శ్మశానంలోకి వెళ్ళి బూడిదిగా మారిపోయిన తర్వాత ఆయన భూతపతి కాబట్టి ఆ బూడెమని తన శరీరం మీద రాసుకొని సమస్త భూతాల్ని తన శరీరంలో ధరించి ఉండేవాడు కాబట్టి ఆయన భూతపతి అని పేరు వచ్చింది. అంత ఈశ్వరుడు అంపడు గొప్పవాడయ్యా, నువ్వు చివరిని మనం చివరిని అలాగే మారిపోవలసినటువంటి వాళ్ళమే కాబట్టి ఈశ్వరాన్ని నన్ను కడతీర్చుని ముందు ఈశ్వరుడికి నమస్కారం చేయమన్నారు. అలా చేసిన తర్వాత ఏం చేయమన్నారయ్యా, దీపాన్ని వెలిగించమన్నారు. దీపాన్ని వెలిగించేటప్పుడు అన్ని నేతులలో కల్లా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఏ ఆవు నెయ్యి ఎందుకు చాలా శ్రేష్టమైనది, ఆవు యొక్క గొప్పతనాన్ని ఇదివరకు చెప్పాను. ఆవు యొక్క అడుగులో అజుడు బ్రహ్మ ఉంటాడు అని, పైన పైభాగంలో పిప్పుడుదేవతలు ఉంటారు అని, ఆవు యొక్క ఆ చనుకట్టే నారాయణ స్వరూపము అని, దాంట్లో ఉండేటువంటి పాలే అమృతములు అని, దాంట్లో ఉండే నాలుగు చనుకట్లు చతుస్సముద్రాలతో సమానము అని, ఆవు యొక్క కడుపు కైలాసంతో సమానము అని, ఆవు యొక్క తోకలో 88,000 మంది ఋషీశ్వరులు నివసించి ఉంటారు అని, గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అని 14 లోకాలు ఆవు యొక్క సర్వాంగాలలోనూ ఉంటాయని, ఆవు యొక్క నూరే పరమ గొప్ప స్వరూపమని, పైదవడ పితృదేవతలు అని, కిందదవడ దేవతలు అని, మధ్యలో ఉండేటువంటి నాలుకే నారాయణ స్వరూపమని, మొత్తం ఆదిపరాశక్తి స్వరూపము అని వర్ణించారు. కాబట్టి అటువంటి ఆవు పాలు కానీ, ఆవు పేడ కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు మూప్రము కానీ పంచగవ్యములు అని మనకు తయారు చేసి మనకి యజ్ఞయాగాదుల్లో మనకి ఇస్తారు శరీర శుద్ధి గురించి. అటువంటి ఆవు నేపితో దీపం పెట్టవయ్యా అయ్యా, ఈవేళ ఆవు నెయ్యి కేజీ 450 రూపాయలు అమ్ముతోందండి అంటారా, కొంచెం గేదె నెయ్యిలో ఆవు నెయ్యి కలుపుకుని పెట్టండి అన్నారు. అది కూడా చాలా కష్టమైపోతే నువ్వుల నూనెతో పెట్టవచ్చు. అందులో ఈశ్వరుడికి చాలా నువ్వుల నూనె అంటే చాలా బాగా ఇష్టం. అది దొరకకపోతే కొబ్బరి నూనెతోటి ఏదైనా దీపం వెలిగించాలి. ఎందుకండి, నిన్నే చెప్పాను, ఈ కార్తీక మాసంలో మనం భగవంతుడి నుంచి కోరికంది మనకి ఉష్ణం వేడి కావాలి. అంధకార వినాశంచ. మామూలుగా దీపానికి అర్థం ఏమిటంటే ఇంట్లో రాత్రి దీపం వెలిగించామంటే చీకటి పోగొట్టుకుంది అని అర్థం. కానీ కార్తీక మాసంలో ఉండే దీపం వెలిగించడంలో మనకి ఏమిటంటే చల్లబడిపోయినటువంటి ప్రదేశాన్ని వెచ్చ చేసి ఆ వెచ్చదనాన్ని కనుక మన శరీరానికి తగిలించకపోతే ఎలా అనారోగ్యం పడతామో నిన్న అమెరికా వాళ్ళు చెప్పినటువంటి రీసెర్చ్ ప్రకారంగా మీకు తెలియజెప్పాను. కాబట్టి అంధకార వినాశనార్థం. కాబట్టి దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే మామూలుగా కనుక అయినట్లయితే చీకటిని పోగొట్టుకుందికి జ్ఞానార్థ ప్రకాశంచ. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తే అజ్ఞానం పోతుంది. కాబట్టి దీపదానం ప్రదాస్యామి అని దీపదానం చేస్తాను అని, ఈ కార్తీక మాసంలో ఇంత డబ్బు దానం చేస్తే నీకు ప్రయోజనం అంతంత మాత్రమేనయ్యా, ఈ కార్తీక మాసంలో ఎవరైనా కనుక దీపదానం కనుక తీసుకుంటారంటే అసలు దొరకరండి. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ దానం పుచ్చుకుని వాళ్ళు దొరుకుతున్నారు, సంతోషించాలి. మనుచెరుపుల్లో ఒక మాట రాశాయండి, మహారాజంపటి వాడు చక్రవర్తంపటి వాడు ఆ మనుచరిత్ర నాయకుడైనటువంటి ప్రవరుడికి కబురు చేసి, ఏమయ్యా నేను నీకు దానం చేస్తానయ్యా, అన్ని దానాలలోకెల్లా సాలగ్రామ దానం చాలా గొప్పది, ఏమయ్యా నీకు సాలగ్రామ దానం చేస్తానని రావలసింది అని అడిగితే, ఒకళ్ళు ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి, నేను రానన్నాడు. శీలంబున్ కులమున్ దమంబు శమమున్ చల్వంబు లేప్రాయమున్ పాలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలుడి వచ్చిన. శీలంలో కానీ దమంలో కానీ శమంలో కానీ సచ్చరిప్రలో కానీ ఇంతకంటి గొప్పదైనటువంటి బ్రాహ్మణోత్తముడు మరొకడు లేడు అని ఏ భూపాలుడి వచ్చిన. చక్రవర్తి అంపటవాడు ఇవ్వడానికి కనుక వస్తే సాలగ్రామము మునుగాహ కొన్నాడు. అన్ని దానాల కంటే సాలగ్రామ దానం ఎవరూ కాదనరు. అటువంటి సాలగ్రామ దానం చేస్తాను అన్నప్పటికీ, నాయనా నీకు నీ దానానికి ఒక దండం. ఏం చేతాయంటే మనం దానం చేసామంటే సంకల్పయామని చెబుతాయంటే మమోపాప్త దురితక్షయ ద్వారా నేను చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కడిగేస్తూ నీ నెత్తుని పులిమేయడానికి దానం చేస్తున్నానయ్యా అని దాంట్లో అసలు అర్థం అర్థం కాదు. మనం దానం చేసేటప్పుడు మనకి అర్థం తెలియక మనం ఏదేదో అమ్మాయో ఆయనకి పాపం ఏదో ఇచ్చే, ఆయనకి పాపం ఇవ్వలేదు మన పాపం పోగొట్టుకుంది ఇచ్చాం, అసలు సంగతి ఇదండి. అసలు మమోపాప్త దురితక్షయ ద్వారా నా పాపాలు పోగొట్టమని చెప్పని దీపదానము అనేటువంటి దానం చేయవలసింది అన్నారు. ఇంకా తర్వాత మీ ఇష్టం, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంకా బంగారం అని వస్త్రం అని వెండి అని అవన్నీ తర్వాత పెట్టుకోండి, అవన్నీ కూడా అసలు ముందు దీపము అనేటువంటి దీపదానం చాలా ముఖ్యం. అది అయిన తర్వాత ఏం చేయాలయ్యా? ఇంటికొచ్చే, ఇంటికొచ్చి ఏం చేస్తావయ్యా? నువ్వు ఆ వేళ కార్తీక సోమవారం కాబట్టి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నీ ఇష్టం ఎంతసేపు జపించగలవో నీ యొక్క శరీరాన్ని బట్టి చేయాలి అంతే. శాస్త్రం లక్ష చేయమంది, 10,000 చేయమంది, 1,000 చేయమంది, 100 చేయమంది, అథవా దశవా 10 సార్లు అయినా చేయమంది. అది మీ శరీరాన్ని బట్టి మీరు చేసుకోవడమేనండి. అంతేగాని పక్కవాడు చేసండి, వాడు ఆరోగ్యం బాగుంటే వాడు చేస్తాడు, మన శరీరాన్ని బట్టి మనం. అలా చేసిన తర్వాత ఇంకా కార్తీక సోమవారం నాడు పగటి భోజనం నిషిద్ధం. మధ్యాహ్న సమయంలో ఏం చేయాలి అంటే మనకి నిబ్బర అది కూడా వేళ పోకూడదు. కర్మ కొద్ది ఉపవాసం ఉన్నాడు, అందరికీ నిబ్బర వస్తుంది. ఎంత ప్రయత్నం చేద్దామన్నా వేళ ఆపుకోలేము ఎవరం కూడా. ఏదో కాస్త టీవీలు అవి వచ్చాయి కాబట్టి ఏ క్రికెట్ అయినా మంచి సినిమా కనుక వస్తే కాస్త ఆపుకునే ప్రయత్నం చేయొచ్చు, అలాగైనా ఉండొచ్చు తప్ప నిద్రపోకుండా ఉండడం మాత్రం చాలా మంచిది. సాయంకాలం అయిన తర్వాత ఈ లోపల మన భార్య వంట చేస్తుంది కాబట్టి శివప్రీతి గురించి ఏం చేయాలయ్యా అని అన్నట్లయితే శివారాధన చేసి ఆవేళ 3 సోమవారాలు స్వామవార వ్రత కథ అని మనకు చెప్తారు. మనకి కార్తీక సోమవారం గురించి మాట్లాడుతూ కార్తీక సోమవారంలో ఈశ్వరుడు గురించి 3 సోమవారాలు కనుక మనం కనుక పూజ కనుక చేసినట్లయితే సమస్త రోగాలు పోయి మనకి సమస్తమైన శుభాలు కలుగుతాయని చెప్పి మనకి కార్తీక సోమవారం అనక సోమవార వ్రత కథ శివదేవుని కథ అని ఉంటుంది పుస్తకం మీద. అది చేయమన్నా చేసి నువ్వు వండిన పదార్థాలు అవి కూడా ఏమిటండి, వాడు వాడి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు వండుతారు. ఏమండి పులిహారు వండాలా, బొబ్బట్లు వండాలా, దగ్గోజనం మీ ఇష్టం అండి. అవి అవన్నీ పురాణాలు రాయి, అవన్నీ వీటికి ఇవే పని ఏమిటండి? అదేనా, నువ్వు ఏదైతే వండుకున్నావో ఏదైతే చెందలుచుకున్నావో దాన్ని ఈశ్వరుడికి నివేదన చేయాలి. నివేదన చేసి భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత అప్పుడు రాత్రి సమయంలో నీ ఇంట్లో పురాణం చెప్పించుకుంటావా, లేక ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని పురాణం చెప్పించుకుంటావా, లేక ఒక దేవాలయంలోకి వెళ్ళి పురాణం చెప్పించుకుంటావా? ఈ కార్తీక సోమవార వ్రత మహాత్యం ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే చెప్తున్నానో అదంతా ఒక్కసారి వినాలి. అలా విని వీలైనంత వరకు జాగరణ చేయవయ్యా. మళ్ళీ మంగళవారం వస్తుంది, తెల్లవారుజామున స్నానం చెయ్యి. ఎవరైనా భోజనం పెనక పెట్టగలిగితే నువ్వు బాగా ధనం ఉన్నవాడవా, బీదల్ని సాధనలు అంబర్నీ పిలు. శాస్త్రం కూడా ఒక బ్రాహ్మణులకే పెట్టమని రాయలేదండి, అర్థమైందండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ నువ్వు అన్నదానం చేయవయ్యా. అట్లీస్ట్ 3 బ్రాహ్మణులైనా పిలిచి వాళ్ళకి అన్నం పెట్టు. అట్లీస్ట్ ఇంత పెట్టకపోయినట్లయితే ఇదిగో ఇది కార్తీక సోమవార వ్రత విధానమయ్యా. ఈ విధంగా 3 సోమవారాలు చేయాలి, అథవా 1 సోమవారమైనా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం నీకు చెప్తున్నానయ్యా అని ఒక కథ చెప్తున్నారు ఇప్పుడు. ఏం చేతంటే మన కథ కనుక చెప్పకపోతే మనం ఏది నమ్మలేము మనం అనే ఆ సమయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి, మహారాజా ఒక వృత్తాంతం చెప్తున్నానయ్యా. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడయ్యా, చాలా గొప్పవాడు. ఆయన కొడుకు ఒక ఆయన పేరు, ఒకడే కొడుకు అయ్యా ఆయనకి, మిప్రశర్మ అని వాడికి పేరు పెట్టారయ్యా. చాలా తెలివైన వాడు, వేదాలు వేదాంగాలు శాస్త్రాలు అన్నీ చదివాడయ్యా. చాలా గొప్పవాడైనటువంటి అతనికి మా బ్రాహ్మణులో పూర్వకాలంలో బాల్య వివాహాలు అని చెప్పి చేసేసేవారు కాబట్టి కాస్త సంపన్నులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మాయిని చూసి తండ్రి ఈ పాపం ఈ కుర్రవాడికి పెళ్లి చేశారు. కానీ ఆమె యొక్క మనస్తత్వం వీళ్ళ కుటుంబానికి అంతగా సరిపోయిన మనస్తత్వం ఉన్నది కాదు. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి అన్నారు. ఈ లోకంలో ఆడవాళ్ళు ఎంత స్వతంత్ర భావాలు కలిగిన వారైనప్పటికీ కూడా అత్త మామ భర్త వాళ్ళ యొక్క భావాన్ని అర్థం చేసుకుని జీవిస్తూ వాళ్ళ స్వాతంత్ర్యాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి. కానీ అత్తగారిని లెక్క పెట్టలేదు, మామగారిని విసరించింది, ఇంకా భర్త సంగతి సరే సరి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఇంకా చూశారు 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 అత్త మామ కూడా. దీనివల్ల ఈ కోడల వల్ల మన వంశ గౌరవమే నాశనమైపోతోంది అని ఇంట్లోంచి బయటికి గెంతేసారు. కొడుకు, నాయన నీ ఇష్టం నీ భార్య. మిప్రసహుడు కూడా వేదం చదువుకున్నవాడు, వేదధర్మాలు చదువుకున్నవాడు. ఈ లోకంలో భార్యాభర్తల యొక్క సంబంధం ఎటువంటిదయ్యా అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల వల్ల మనకి ఈ లోకంలో మనం భార్యాభర్తలుగా ఏర్పడతాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఈవేళ మనకు భార్య వచ్చింది అంటే భర్త మనకు వచ్చాయంటే ఈవేళ మనం చేసుకున్నది కాదు, గత జన్మలో మనం చేసుకున్నటువంటి తష్ట ప్రజాపతి అనే ప్రజాపతి ఉన్నాడు ఆకాశంలో, ఆయన నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయ ప్రకారంగా జరుగుతుంది అని దేవధర్మం చదువుకున్నవాడు తెలుసున్నవాడు కాబట్టి నాకు దీనితో అనుభవించేటువంటి యోగం ఇలా భగవంతుడు రాశాడు. ఏం చేస్తామని ఈ లోకంలో భార్యతోనే భర్త ఉండాలి అని తల్లిని తండ్రిని పాపం కొడుకు కూడా వదిలేసి భార్యతో కలిసి వేరే చోటకి వెళ్తాడు. పోనీ అప్పుడైనా ఆవిడ కాస్త జాగ్రత్తగా ఉంది అని అన్నట్లయితే ఇంకా రకరకాలుగా భర్తని వేధించడం ప్రారంభించింది. ఆయన వేద పండితుడు, పట్టించుకోరు వేద పండితుడు, పెళ్ళం ఎన్ని తిట్టుతున్నా ఆ గోడకు తగినట్టుగా వదిలేస్తారు పట్టుకొని. వాళ్ళు వీధిలో కూర్చొని ఆ వేదమే జపిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఉండగా అవి చిరు తిరుగులుగా నా నోటితో చెప్పకూడదు, ఇక్కడ అందరూ మాప్రమూర్తులు అందరూ ఉన్నారు, ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడకూడదు. అది ఏం చేసింది అంటే ఇంకా ఈయన పేడ వదిలించుకోవాలి అని ఒక రాత్రి వేళ నిద్రపోతున్నటువంటి సమయంలో పెద్ద బండరాయి పట్టుకొచ్చి భర్తని నెత్తిని బాది చంపేసి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది. ఇలా ప్రవర్తించిన సమయంలో ఆమె శరీరంలో కూడా స్వాపంప్రియ నిష్ఠూరి అని పేరు పెట్టారు పురాణంలో. ఎవరితో మాట్లాడినా కర్కశంగా మాట్లాడుతూ ఉంది. ఏమమ్మా నీ ఏ పక్క వాళ్ళైనా వచ్చి ఏమిటమ్మా ఇది నువ్వు ఇలా చేసా చాలే అమ్మా చెప్పచ్చు అని పాపం వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఈ దిక్కుమాల గోళ ఎందుకని పాపం వాళ్ళు బయటకు పోయేవారు కాబట్టి ఇలా కర్కశ అనేటువంటి పేరుతో ఉండి కొంతకాలానికి ఆవిడలో ఉండేటువంటి ఆ శక్తి తగ్గేటువంటి కారణం చేత ఆవిడ కూడా యమలోకానికి వెళ్ళి ఆ యమలోకానికి వెళ్ళిన సమయంలో యముడు చిత్రగుప్తుడు విచారించారు ఈవిడ ఏం పాపాలు చేసిందండి అంటే కట్టుకున్న భర్తని వదిలిపెట్టి పరాయి భర్తను కౌగులించుకుందండి అన్నట్టు ముందు ఒక ఇనుప స్తంభాన్ని తీసుకురండి భగభగా మండేటువంటి ఇనుప స్తంభాన్ని ఒక్కసారి కౌగులించుకోమనండి అని కౌగులి. ఇక రెండోది ఎంతసేపు కూడా పతివ్రతలు ఎవరైతే ఉన్నారో అటువంటి పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని పోగొట్టి వాళ్ళకి ఎంతసేపు కూడా చెప్పకోకుండా మాటలన్నీ చెప్పి వాళ్ళను కూడా తగలబెట్టిందండి అన్నారు. అలా చేసిందా అయితే నూనెలో గబగబా పోసి ఉడికించండి అన్నాడు యముడు. ఆ బాధను అనుభవించాడు. అయ్యా ఈవిడ మామూలుగా చనిపోలేదండి, భర్త యొక్క శిరస్సుని బబ్బలగొట్టి చనిపోయిందండి అన్నారా. యమకింకర్ని పిలవండి, ఆ గబలతో నెత్తి బాధించండి. ఇక్కడ మనం ఏవైతే చేసామో అక్కడ అవే అనుభవిస్తాం. ఇక్కడ స్థూల శరీరంతో చేస్తాం, అక్కడ సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. ఇలా యమలోక బాధలు అనుభవించి చివరికి కుంభీపాకము అనేటువంటి ఎవ్వరూ చేరనటువంటి ఆ ప్రదేశం దాన్నే కుంభీపాకము అంటారు. అటువంటి కుంభీపాకము అనేటువంటి నరకంలోకి పొంది చివర యమయాపనలన్నీ అనుభవించి చివరికి ఏం చేసిందయ్యా అంటే అనేక జన్మలు ధరించి కాస్త జంతు జన్మలు ఉన్న గొప్ప జన్మలో కుక్క జన్మ ఇచ్చింది. కుక్క జన్మ ఎప్పిన తరువాత కాస్త అటు ఇటు తిరగడం ప్రారంభించింది. ఏ కుక్క జన్మ ఎందుకు గొప్పదయ్యా? విశ్వాసము కలిగినటువంటి జంతువు. మన ఇంట్లో మన పిల్లలకి లక్షల లక్షలు మన పిల్లలకి ఇచ్చినా వాడికి విశ్వాసం ఉండదు, కానీ కాస్త కుక్కకి పచ్చిరోజు ఇంత అన్నం కనుక పెట్టామంటే రెండు రోజులు అన్నం పెట్టకపోయినా మన దగ్గరే కూర్చుంటుంది తప్ప ఈ విధ ఈవేళ అన్నం పెట్టలేదని చెప్పి వెళ్ళిపోదు. అంచేత కుక్క విశ్వాసం కలిగిన జంతువు అన్నారు. ఆ సమయంలో అలా కుక్క జన్మ ధరించిన సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణోత్తముడు కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉన్నటువంటి వాడై కార్తీక సోమవార వ్రత మహాత్యాన్ని అంతా చదివిన వాడై ఈశ్వరుడికి బల్యన్నాన్ని అలా పెట్టి అలా నివేదన చేసి ఆ అన్నాన్ని అక్కడ పెట్టి కాస్త లోపలికి వెళ్ళాడు. ఏదో పనుందో మంచినీళ్ళు తెచ్చుకుందాం. ఈ లోపల ఈ కుక్క వెళ్ళి ఏం చేసిందయ్యా అంటే ఆ ఈశ్వరుడికి నివేదన చేసి అన్నం తినేసి తినేయడంతో దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఒక్కసారి అరే ఎంత పని చేశాను, ఎంత దౌర్భాగ్య జన్మ ధరించాను అని బయట నుంచి ఓ బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించు 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 అని గట్టిగా అరిచింది. ఆయన పైకి వచ్చి చూశాడు, మాట ఎవరు వినబట్టలేదు. ఎవరు పిలిచారా? ఏదో నాకు భ్రమ జరిగిందో అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కుక్క మళ్ళీ అరిచింది, నీవు తిన్న నువ్వు నైవేద్యం పెట్టిన బల్యన్నాన్ని నేను తిన్నానయ్యా, నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది కాబట్టి నన్ను రక్షించు అని మళ్ళీ ప్రార్థించింది. బయటకు వచ్చాడు, కుక్క యొక్క ముఖ గహ్వరంలోంచి బయటికి వెళ్ళినటువంటి ఆ మాటలు విన్నాడు. ఎవరు నీవు, నీ యొక్క మా విషయం ఏమిటి చెప్పవలసింది అన్నాడు. అప్పుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా చెప్పింది. నీ వేళ చేసిన వ్రత మహాత్య ఫలితాన్ని కనుక నాకు ధారపోసినట్లయితే నేను ఉత్తమగతిని పొందుతాను, కాబట్టి ఆ సోమవార వ్రత ఫల మహాత్య ప్రయోజనం ఏదైతే ఉన్నదో అవి నా నిమిత్తము ధారపోయవలసింది అని ఈ శునకం అడగడంతో కరుణాహృదయుడు దయాలస్తు దయాళుడు అయినటువంటి ఆ బ్రాహ్మణుడు దానికి ధారపోశాడు. ఆయన చూస్తూ ఉండగానే ఆకాశంలోంచి ఒక విమానం, దివ్యమైనటువంటి విమానం రాగా అది గొప్పదైనటువంటి రూపాన్ని ధరించి కైలాసానికి వెళ్ళినట్లుగా కార్తీక సోమవార వ్రత మహాత్యాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజు వినిపించాడు. కాదు మహారాజా, ఈ కార్తీక మాసంలో మానవులు తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతాలలో కార్తీక సోమవార వ్రతము అనేటువంటివి చాలా గొప్పదయ్యా అని చెప్పాడు. తర్వాత ఇంకో కథ చెప్తున్నాడు. ఇంకో కథ కూడా చెప్పకపోతే అవ్వదు అనేటువంటి ఉద్దేశం వద్ది కలుపుతున్నాను. కార్తీక మాసంలో అన్ని ప్రయోజనాల కంటే స్నానము యొక్క గొప్పతనం చాలా గొప్పది అని మీకు చెప్పాను. ఏ ఒక్క స్నానం చేస్తే అంత ప్రయోజనం కలుగుతుందా? అది కూడా మహారాజా నీకు విషయం చెప్తున్నానయ్యా. స్నానము అంటే ఇది మామూలు స్నానం కాదయ్యా, కార్తీక మాసంలో చేసిన స్నానం అవి చాలా పరమ ప్రయోజనమయ్యా. కార్తీక మాస స్నానము అనేటువంటిది దాని యొక్క ప్రయోజనము అది ఇంత అంతా ఇంతింత అని చెప్ప నలవి కానిదయ్యా. కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినవలసింది. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడయ్యా, ఆయన తత్వనిష్ఠుడు అని ఆయన పేరు. తత్వనిష్ఠుడు అనేటువంటి వాడు అంటే జ్ఞానమునందు మాత్రమే దృష్టి కలిగినవాడు. పెద్ద కర్మం మీద ఇంకా వాడు ఆయన దృష్టి పెట్టడు, జ్ఞానం మీద మాత్రమే దృష్టి పెడతాడు. అటువంటి తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకనాడు గోదావరి అనేది స్నానానికి బయలుదేరాడు. మన భారతదేశంలో ఉండే నదులలో అన్నీ ఒక్కొక్క నదికి ఒక్కొక్క గొప్పతనం ఉంది, కానీ గోదావరి నదికి ఒక విశిష్టత ఉంది అన్నారు. రేవా తీరే తపకురియా మరణం జాహ్నవీ తటే దానం దుక్షేత్రే గంగా అన్యా గౌతమ్యాం ప్రతయం ఫలం. తపస్సు కనుక చేసావా రేవా తీరే తపకురియాత్. రేవా తీరం అంటే నర్మదా నదీ తీరం. నర్మదా నదీ తీరంలో కూడా తపస్సు చేయి. అక్కడే శంకర భగవత్పాదులు తపస్సు చేస్తుంటే గోవిందపాదాచార్య వారికి దర్శనం అక్కడే అయింది. అక్కడే ఆయన నిజమైన సన్యాస దీక్ష ఇచ్చారు. బలిచక్రవర్తి కూడా తపస్సు చేసినటువంటి యజ్ఞం చేసిన ప్రదేశం కూడా అదే. నాకు బాహుబలి సినిమాలో చూపించినటువంటి మాహిష్మతి నగరం అన్నా అదే, మాంభాపుర చక్రవర్తి రాజ్య పరిపాలన చేసిన నగరం అన్నా అది. కాబట్టి రేవాతీరే తప కుర్యాత్, తపస్సు వెళ్ళి రేవా నదీ తీరంలో చేయండి. ఇక రెండోది మరణం జాన్నవీతటే, ఈ లోకంలో మరణము అనేటువంటిది ఎక్కడ రావాలయ్యా? కాశీలో రావాలి. ఇప్పుడు కాశీనగరంలో నివసించే వాళ్ళు ఎక్కువ మంది, 70, 70 వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అక్కడ. ఇంచేత అంటే ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి యలోక వాంఛలవి వాళ్ళకి పూర్తి అయిపోతాయి ఇక్కడ. కాబట్టి పురాణోక్త వచనం ప్రకారంగా గంగానదీ తీరంలో అక్కడ మరణం పొందాలి అని చెప్పి అక్కడ రూములు అద్దెకి తీసుకుని 2,000, 3,000 కూడా నెలకు అద్దెకి చెప్తారు. బోయినానికి కాశీలో అసలు ఎక్కడా లోటు ఉండమని చిత్రం ఏమిటంటే అన్నపూర్ణాదేవి నిలయం కాబట్టి 9 రోజులు ఎక్కడ పెడతారా అంటే అన్నపూర్ణాదేవి యొక్క నిలయంలో, అన్నపూర్ణాదేవి చౌత్రిలో ప్రతిరోజు పెడతారు. 9 రోజులు కలివెనసప్రవలో పెడతారు, 9 రోజులు ఆంధ్రాశ్రమంలో పెడతారు, ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు కూడా పెడుతున్నారు. 4, 9, 36 రోజులు భోజనానికి. ఇంకా కావాలంటే వైశ్యసప్రవలు, క్షత్రియసప్రవలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. మళ్ళీ వెళ్ళామంటే భోజనానికి మాత్రం అసలు కాశీలో భోజనానికి లోటు లేదండి, అర్థమైందండి. అలా మరణం గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఈనాటికి కూడా. కాబట్టి మరణం జాహ్నవీ తటే. ఇక మూడోది దానందజ్యాత్ కురుక్షేత్రే, మనం దానం ఇక్కడ రూపాయి కనుక దానం చేస్తే, కురుక్షేత్రంలో కనుక దానం కనుక చేస్తే 1,000 గుణితము అన్నారు. అంటే 1,000 రెట్లు ఫలితాన్ని కలగజేస్తుంది అన్నారు. గౌతమ్ యా ఆం త్రితయం ఫలం, రే నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తే ఎంత ప్రయోజనము, గంగానదీ తీరంలో మరణిస్తే ఎంత ప్రయోజనము, లేక కురుక్షేత్రంలో కనుక మనం దానం చేస్తే ఎంత పరమ ప్రయోజనము, ఈ 3 ఫలితాలు గౌతమ్యాం గోదావరి నది ద్వారా లభిస్తాయి అన్నారు. అంచేతనే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఉత్తరలోక క్రియలు ఎక్కడ జరిపిస్తారండి? కోట్లింగాలు దగ్గరికి వచ్చి గౌతమి ఘాట్, పుష్కర ఘాట్లలో జరిపిస్తారు. అందుకే రాయమండ్రిలో ఉండే బ్రాహ్మణులతో ఎవరు మాట్లాడలేమండి. ఎంచేతండి అయ్యో బాబోయ్, ఎంచేత అంటే ఇంక వాళ్ళ యొక్క శక్తి యుక్తి ఇంకా చాలా ఎక్కువ, చాలా వ్యవహారం. ఎంచేంటే వాళ్ళకి అసలు ఖాళీగా ఉండవు అసలు. ఒకప్పుడు చద్దనం పెట్టుకుందామంటే బ్రాహ్మణ దొరకలేండి అక్కడ మనకించండి. వాళ్ళు ఎంతసేపు అక్కడే ఆ ఘాటుల్లో ఉంటారు. ఎక్కడెక్కడ మరణించిన వాళ్ళు ఆ శవాలను తీసుకొచ్చి ఎక్కడికి వచ్చేస్తారు, ఉత్తరలోక క్రియలకి, గోదావరికి వచ్చేస్తారు అందరూ. కాబట్టి ఒక కార్తీక మాసంలో ఆ గోదావరి నది స్నానం చేద్దాము అని ఆ తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు గోదావరి నదికి బయలుదేరాడు. ఇప్పుడంటే మనకి రైళ్ళు బస్సులు అన్నీ వచ్చేస్తే, పూర్వకాలంలో అరణ్యాలు కదండి మనం అంతా కూడా అరణ్యం. ఇదంతా ఏనాటి కథలు ఇవి, ఇప్పుడిప్పుడు జరుగుతున్నవో, ఏనాడో జరిగినటువంటి కథలు. కాబట్టి అటువంటి సమయంలో అలా వెళుతూ ఉంటే ఒక అరణ్య మార్గంలో వెళుతున్నాడు. అలా వెళుతున్నటువంటి సందర్భంలో ఒక వృక్షం మీద, చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు నివసించి ఉన్నారు. బ్రహ్మరాక్షసులు ఎలా ఉంటారయ్యా? కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదులో వర్ణించాడు. కాంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాట మరుప్రయోదయీయ ప్రేషుతోరణ లిప్యాపాదిత్వన్య నిస్సంచారత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాహజమున్. మర్రి చెట్టు మీద ఉన్నారట బ్రహ్మరాక్షసుడు. ఆ మర్రి చెట్టుకి ఎక్కువ కాయలు ఉన్నాయట. ఎక్కువ కాయలు మర్రి చెట్టుకు ఎందుకు ఉంటాయ్యా? అదే ఒక బాటసారి ఒకనాడు ప్రయాణం చేస్తూ ఒక మర్రి చెట్టు నీడలో పడుకున్నట్ట. కింద గుమ్మడిపాదు వస్తుంది. ఆ గుమ్మడిపాదికి నేల మీద పాకితే ఇంత గుమ్మడికాయ కనపడింది. ఇలా పడుకుని పైకి చూసేట మర్రి చెట్టుకి ఇంత చిన్న చిన్న పళ్ళు కనపడ్డాయట. వీడొక్కసారి చూచి ఈ బ్రహ్మదేవుడికి అక్కడ బుద్ధి జ్ఞానం లేనట్టుగా ఉంది. ఇంత పెద్ద చెట్ట, దీనికి ఇంత చిన్నకాయ, ఇలా ఇంత చిన్న పాద, దీనికి ఇంత గుమ్మడికాయ, ఏమిటి బ్రహ్మగారి సృష్టి అనుకుని చుట్టుకొని పడుకున్నాడు. కాసేపటికి నిబ్బర వచ్చాయి. ఆ నిబ్బరలో కాయ వచ్చి వీడిని అడ్డు మీద పడింది, నెత్తి ఒకసారి పట్ట మీద పడింది. గబాలని లేచాడు. లేచి అయ్యబా పోయి అనవసరంగా బ్రహ్మగారిని తిట్టాను, ఇంత గుమ్మడకాయకే కనుక ఈ చెట్టుకే కనుక కాసి ఉంటే, ఇదే కనుక నా పొట్ట మీద కనుక పడి ఉంటే నా పొట్ట ఒక్కసారి చెక్కలైపోయి నేను చచ్చిపోయి ఉండేవాడిని కదా, కాబట్టి ఈ లోకంలో బ్రహ్మగా అమ్మడు తెలివైన వాడు మరొకడు లేడు అనుకున్నాడు. కాబట్టి మర్రి చెట్టుగా నీ కాయలు ఎందుకు వచ్చాయ్యా అన్నట్లయితే, మర్రి మీద త్రిమూర్తుల నివాసం ఉంటారు. అంతేనా పూర్వకాలం త్రిమూర్తి త్రినాథ వ్రతకల్పమునే వ్రతం చేసేవాళ్ళం పూర్వకాలంలో. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. త్రినాథ వ్రతకల్పం లేదు, సోమవార వ్రతం లేదు, రామదేవుని కథ లేదు, అంతా ఏం లేదు. అంతా కూడా ఇప్పుడు అంతా ఏమిటి అంటే ఎందుకో ఒక అందుకు అలా వెళ్తున్నాం, జీవిస్తున్నాం, అంతే వెళ్ళిపోతుంది అంతా కూడా వ్యవహారం. అటువంటి గొప్పదైనటువంటి త్రిమూర్తులకు నిలయంగా ఉంది కాబట్టి, అంత పుణ్యం చేసుకుంది కాబట్టి మనకి ఎక్కువ కాయలు కాశాయి అన్నారు. కింద మర్రి చెట్టు యొక్క ఆకులు కింద ఉన్నప్పుడు ఆకులు చూశారో లేదో, ఆకుల్లో చిన్న చిన్న కన్నాలు ఉంటాయండి. ఆ కన్నాలు ఎందుకున్నాయిటంటే అవి అక్షరాలుట. ఎవరైనా బాటసారులు వస్తుంటే ఆ చెట్టు, ఓ బాటసారులారా ఇలా మీరు రాకండి, దీని మీద బ్రహ్మరాక్షసుడు ఒకడు ఉన్నాడు అని ఒక లేఖ రాస్తోందా అన్నట్లుగా ఆ ఆకుల్లో చిల్లులు కనపడుతున్నాయట. అయ్యా చెట్టు కింద కనుక ఉంటే ఆకుల్ని వాళ్ళు వస్తే పట్టేసుకుంటాడు కదా, ఉపయోగం ఏముంది అంటే ఆ ఊడల యొక్క మధ్యభాగంలోంచి గాలి ఒక్కసారి బయటకు వచ్చి ఆకులు విసిరి కొడుతుంటే ఫర్లాంగ్ దూరంలో పడుతున్నాయట, బాటసారులు చూసుకుంటున్నారట, ఓహో మర్రి చెట్టు సందేశం పంపిందని చెప్పి వెళ్ళిపోయేవారు కృష్ణదేవరాయల వారు. అటువంటి వృక్షం దగ్గరికి చేరాడు పాపం ఈ బ్రాహ్మణ్. అంబలో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు పట్టారు ఒక్కసారి, ఒకడు కాదు ముగ్గురు పట్టారు. అలా పట్టేటప్పటికీ ఇంక ఈయన ఏం చేద్దామని ఆలోచించాడు. ఒక్క గజేంద్రుడు చేసిన ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. నాహనానేక పయూధముల్వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశ లక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందన లతాం తచ్చాయలందుండలేక ఈ నిరాశ ఇటేల వచ్చితి భయం బెట్లోక దేశ్వర. ఆ ప్రార్థన చేశాట. ద్రౌపది దేవి చేసిన ప్రార్థన జ్ఞాపకం వచ్చింది తండి. వైరుల్ కట్టిన పుట్టముల్ విడువగా వారింపనా వల్లభుల్ రారిహివేల ఉపేక్ష చేయ తగవే రావే నివారింపవే లేరే ప్రాతలు కృష్ణయంచు సభలో లీనాంగియై కుయిడన్ కారుణ్యంబున భూరి వస్త్ర కలితంగా చేయడే ద్రౌపది. ఆనాడు చెమ్మన బొమ్మన ఉన్నాయో లో తెలియ కానీ మొత్తం మొత్తం అంతా కూడా బట్టలన్నీ అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం వచ్చిందండి. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఇందుగలడందులేడని సందేహము వలదు, మూడు రాశారు దీంట్లో, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఈ మూడు ప్రార్థనలు విన్నారండి బ్రహ్మరాక్షసులు. ఏమయ్యా ఎవరి గురించి ప్రార్థన చేశావయ్యా అన్నారట. అంచేతనే హరిప్రార్థనలో ఒక మాట చెప్పారు. అగ్నిహోత్రం ఉంది అనుకోండి, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది కాలుతుంది. మళ్ళాంటి పెద్దవాళ్ళు ముడితేనే ముట్టుకుంటేనే కాల్చడం, చిన్నపిల్లల పాపం వాడు వస్తే కాల్చకూడదు అనే జ్ఞానం అగ్నిహోత్రానికి ఉండదు. ఇంచేమన్నా దానికి దాహక శక్తి. అలాగే హరినామ అనుకుండే గొప్పతనం ఏమిటయ్యా అంటే అనిచ్చయాపి స్పృశంత ప్ర, దాని అర్థం తెలియకపోయినప్పటికీ చెయ్యి కనుక వేస్తే అగ్నిహోత్రుడు ఎలా అయితే కాలుస్తాడో అలా హరినామాన్ని కనుక ఒక్కసారి కనుక నీకు అర్థం తెలియకపోయి నాకు స్మరించావా లేక విన్నావా, ఎవడైనా ప్రార్థన చేస్తుంటే వింటే చాలు నీ పాపాలు పోతాయన్నారు కాబట్టి ఆ ప్రార్థన వినడంతో వీళ్ళు అయ్యా నీవెవరవు మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్నావు నమస్కారం పెట్టేస్తండి, మీరెవరయ్యా అని అడిగాట. అప్పుడు వాళ్ళు బ్రహ్మరాక్షసులు వాళ్ళ వాళ్ళ వృత్తాంతాన్ని చెప్తున్నారు. అయ్యా నేను ఒక ఉత్తమమైన గొప్ప బ్రాహ్మణుణ్ణి, తల్లికి తండ్రికి అన్నం సరిగ్గా పెట్టలేదు, ఇంటికి వచ్చినటువంటి అత్తమామలను గౌరవించలేదు, అతిథి మర్యాదలు ఆచరించలేదు, ఎంతసేపు నా భార్య పిల్లలను వాళ్ళకే ఎంతసేపు చూసుకున్నాను. ఇలా ఉండగా ఒకనాడు మా ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి వచ్చిన సందర్భంలో ఇంత మూట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు, అక్కడ పెట్టుకున్నాడు. ఈవేళ కాస్త మీ ఇంట్లో పడుకుంటానయ్యా అన్నాడు. ఆ పడుకున్నటువంటి సందర్భంలో నేనేం చేశానయ్యా అంటే వాడు నెత్తి బద్దలు కొట్టి ఆ మూట లాగేశాను, చచ్చిపోయాడు అనుకున్నాను కానీ చావలేదు. లేచింపాడు వాడు నన్ను చూసి నాకు శాపం ఇచ్చాడు, ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఇలా చేశావు కాబట్టి బ్రహ్మరా ఆక్యుషుడవైపోవుగాక అని శపించాడయ్యా. ఆ బ్రహ్మరాక్షస జన్మని పొంది ఇక్కడికి వచ్చానయ్యా అన్నాడు. ఇంక రెండోవాడు నువ్వే ఏమిటయ్యా అన్నాడు. నా సంగతి ఏమిటి చెప్పంటావయ్యా, నేను కూడా ఆ గొప్ప బ్రాహ్మణుణ్ణి, వేదాలు చదివాను శాస్త్రాలు చదివాను, నాకు గర్వం బాగా బయలుదేరింది, ఆ గర్వంతో ఎవరు పండిపడి వచ్చినా నీ అంతటి వాడు నా అంతటి వాడు లేని విర్రవీగా మాట్లాడాను, ఆ అహంకారంతో చనిపోయిన కారణం చెప్పి నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం వచ్చిందయ్యా అని రెండో వాడు చెప్పాడు. మూడు నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా అన్నాడు. అయ్యా నేను ఒక ఆలయంలో పూజారినండి, పూజారిగా ఉన్న సందర్భంలో ఈ భక్తులు ఆ భక్తులు కార్తీక మాసంలో కాసి నెయ్యి నూనె పట్టుకుని వస్తే ఆ నెయ్యి నూనె ఆ దేవుడికి నివేదన చేస్తే దీపం వెలిగించకుండా ఆ నెయ్యిని పట్టుకెళ్ళి నా ఉంపుడి గత్తికి ఆ నూనె పట్టుకెళ్ళి ఉంపుడి గత్తికి ఇచ్చి వేడివేడి గారులు వేయించుకొని నేతిగారులు తిన్నాను, ఆ పాపం చేప నాకు బ్రహ్మరాక్షసత్వం వచ్చింది అని మూడు ఆయన చెప్తే మీ ముగ్గురికి బ్రహ్మరాక్షసత్వం వదిలిస్తానా వెంటరండి అని గోదావరి తీసుకెళ్ళి ఆ గోదావరిలో తన స్నానం చేసి సంకల్పం చెప్పి వాళ్ళ ముగ్గురి చేత ఆ స్నానం చేయించేపటికి వాళ్ళ బ్రహ్మరాక్షసత్వం పోయి వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణ జన్మ పొందారయ్యా జనక మహారాజా. కాబట్టి గోదావరి నది స్నానం ఈ కార్తీక మాసంలో ఇంత పరమ ప్రయోజనాన్ని కలగజేస్తుందయ్యా. సోమవార వ్రత మహాత్యం అంత గొప్పదో, స్నానం కూడా అంత గొప్పదని తెలియజేశాను అని ఈ విషయాలు తెలియజేశాడు. మిమ్మల్ని అందరినీ కాగితం పెన్ను తెచ్చుకోమన్నాను కానీ రేపు చెప్తాను మిగిలిన విషయాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.